ಹರ್ನಮಾಮಿ ಕಮಲೇ ಕಮಲಾಯತಾಕ್ಷಿ ಶ್ರೀ ವಿಷ್ಣು ಹೃತ್ಕಮಲವಾಸಿನಿ ವಿಶ್ವಮಾತಃ ಕ್ಷೀರೋದಜೇ ಕಮಲಕೋಮಲ ಗರ್ಭಗೌರೀ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಸೀದ ಸತತಂ ನಮತಾಂ ಶರಣ್ಯೇ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ. ಪ್ರಿಯ ಭಗವದ್ಬಂಧುವುಲ್ಲರ, ಸದ್ಗುರುದೇವುಲ ಯಾಕ ಪರಮ ಪರಿಪೂರ್ಣಮೈನಟುವಂಟಿ ಅನುಗ್ರಹಂತೋ ಶ್ರೀ గురుదేవులు మనకు అనుగ్రహించినటువంటి ఈ సత్సంగ సమావేశ కార్యక్రమాలు చక్కగా మనకి ఈ రోజున ప్రారంభమై 1వ తేదీ వరకు సద్గురువుల యొక్క అనుగ్రహ ఆశీస్సులతో చక్కగా సత్సంగ సమావేశ కార్యక్రమాలు జరుపుకోవడానికి గురుదేవులు మనకు అనుగ్రహాన్ని ప్రసాదించారు. నిజంగా మనం చెప్పుకోవాలంటే సత్సంగాలు మనకు కొత్త ఏం కాదు. మరి సత్సంగాల్లో
ఒకటేమో తొలగించుకోవాల్సింది,
రెండు నిర్మించుకోవాల్సింది. వదలవలసిందేది, పట్టుకోవలసిందేది?
ఏ సత్సంగమైనా వినండి, ఏ పురాణమైనా వినండి, లేకపోతే ఏ పెద్ద మనిషి ఏ పెద్ద ఉపన్యాసకులు ఎవరు వచ్చినా ఇవే చెప్తారు. మొట్టమొదటిది ఏంటంటే తొలగించుకోవాల్సింది,
తర్వాత కావాల్సింది. సత్సంగం యొక్క పరమ లక్ష్యం ఏమిటంటే కానిదాన్ని తొలగించుకొని కావలసింది తెచ్చుకోవాలా, అసలు ఉన్నదేనా? మనకు అమ్మ చాలామార్లు చెప్తారు, మనం కోరిది
సంవత్సరం జరగాల
అంటే మనకి ఎంతవరకైతే అది దృఢమైపోతుందో, జ్ఞానము దృఢమయ్యేంత వరకు వినాల్సిందే. అందుకనే మహాత్ములు ఒక మాట చెప్పారు, అదృఢం చ హతం జ్ఞానం, ప్రమాదేన హతం శృతం, సందిగ్ధోగి హతో మంత్ర, వ్యగ్రచిత్త హతో జప. ఈ నాలుగు విషయాలు గండిక్షేత్ర రామకృష్ణానంద స్వాముల వారు వారి ప్రవచనంలో ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మొట్టమొదటిది ఏమిటంటే మనం మహాత్ముల దగ్గరికి వెళుతున్నాం, వారు చెప్పేది వింటున్నాం, మరి అక్కడ మనకేది ఇవ్వబడుతుందో దాన్ని తింటున్నాం, పోనీ అక్కడ ఉంటున్నాం, మహాత్ములతో సంచారం చేస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం, మనం వారితో చాలా అనుబంధాన్ని కలిగి ఉన్నాం. కానీ అజ్ఞానం ఎందుకు పోవడం లేదు అనేది పెద్ద ప్రశ్న. లోకంలో విచిత్రం ఎలా ఉంటుందంటే, ఔషధం స్వీకరిస్తున్న రోగం తగ్గకపోవడం ఎంత విచిత్రమో, మహాత్ములు మనకు దగ్గరవుతున్నా కానీ మనలో అజ్ఞానం పోవడం లేదంటే కారణం ఏదై ఉన్నది అంటే, వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం సరిగా నిలుపుకునే ప్రయత్నం చేయకపోవడం. దానికి ఉపమానం ఏం చెప్పారంటే, చిల్లుకుండలో నీరు ఎలా నిలబడదో, మన రంధ్రం పెట్టినటువంటి కుండలో నీరు నిలబడుతుందా అంటే నిలబడదు. అలాగే మనం కావలసిన విషయాన్ని మహాత్ముల ద్వారా వింటున్నప్పటికీ కూడా మనలో అజ్ఞానం తొలగకపోవడానికి కారణం ఏమిటంటే, ఉండకూడనటువంటి రంధ్రాలు మనమే మన కుండకు పెట్టుకుంటున్నాం. మనకు చాలామంది చెప్తారు, కుండ అనేటువంటిది దేహానికి ప్రతీక అని. మనకు దేహం అనేటువంటి దానికి కుండని ప్రతీకగా చెప్తారు చాలామంది. ఇది ఓటికుండ ఒట్టికుండ అంటూ ఉంటారు శరీరాన్ని చూపించి, అంటే దేహానికి కుండతో పోలికున్నది. కానీ విచిత్రం ఏమిటంటే, పరమాత్మ ఈ కుండని 9 రంధ్రాలతో తయారు చేశాడు. మామూలుగా కుండకి రంధ్రం పెడితే నీరు నిలవదు, కానీ మన దేహానికి 9 రంధ్రాలతో నడుపుతున్నాడు ఈ పరమాత్మ. ఇది ఎంత విచిత్రం అంటే, ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సింది ఏది కూడా బయట లేదు. బయట చూసేదంతా కూడా చూడబడడానికి కారణమయ్యేటువంటి వాడు ఒకడు మనలో ఉండి చూపిస్తున్నాడు కనుకనే దృశ్యమాన ప్రపంచంలో అన్నీ కనబడుతున్నాయి. మనం ఉదయం చూసాం, కోలాటం చూసాం, కోలాటం వేసేవాళ్ళ వస్త్రాలు చూసాం, అక్కడ ఆడుతున్నటువంటి వ్యక్తిని చూసాం, ఆడబడుతున్న వాళ్ళ కాళ్ళ కదలికలు చూసాం, శబ్దాన్ని చూసాం, విన్నాం. ఇవన్నీ మనకు తెలియడానికి కారణం ఏమిటి అంటే, మనం మేలుకొని ఉండడం మొట్టమొదటిది. రెండవది ఏమిటి, దాని మీద దృష్టి కలిగి ఉండడం. ఉన్నట్టుగా ఉండి రెండవ పాట ఏం వేశారని అడిగారనుకోండి, మనసు అక్కడ లేని వాడికి రెండో పాట తెలియదు, ఒకటో పాట తెలియదు. మనసు అక్కడ ఉందనుకోండి, రెండో పాట ఫలానా పాటకు వేశారు, మొదటి పాట ఇలా మొదలు పెట్టారని చెప్పడానికి అవకాశం ఉంది. మనం అక్కడే ఉన్నా దాన్ని గుర్తించలేకపోవడానికి కారణం ఏంటంటే, మన మనస్సు దాని యందు లగ్నం కాకపోవడం. ఇవన్నీ తెలియబడడానికి కారణం ఏమిటి అంటే, మనస్సే ప్రధానం అక్కడ. అంటే మనస్సు అనేటువంటిది సమాధి స్థితి పొందడానికి ప్రదేశాలు కారణమా మనస్సు కారణమా? భాగవతంలో ఒక మాట అడిగారు. చాలామంది అంటారు నాకు నా ఇంట్లో మనశ్శాంతి లేదండి, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. చాలామంది అంటారు నేను ఆశ్రమానికి వెళ్ళిపోతానండి, నేను తిరుపతి పెడతానండి, నేను అరుణాచలం పెడతానండి, లేకపోతే ఇంకెక్కడికో పెడతానండి. మహాత్ములు ఒక ప్రశ్న వేశారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనస్సు నీతో పాటు వస్తుందా లేదా? ఓ ప్రశ్న వేశారు. మనం తిరుపతి వెళ్ళినా, ఆశ్రమానికి వెళ్ళినా, మహాత్ముల సన్నిధికి వెళ్ళినా నీ మనస్సు అక్కడికి వస్తుంది కదా. మరి మనస్సు వచ్చే ఏం చేస్తుంది? అక్కడ రెండు చేస్తుంది, ఒకటి సంకల్పం, రెండు వికల్పం. మనస్సు యొక్క లక్షణం ఏమిటంటే సంకల్ప వికల్పాలు చేయడం. ఒకటేమో ఈ పని చేద్దాం అని అనుకోవడం సంకల్పం, లేదు దానికి వ్యతిరేకంగా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి అది వికల్పం. ఈ రెండు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. అందుకే భాగవతంలో చెప్పారు, అబ్బాయి నీ మనస్సు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు యందు గనక లగ్నమైతే ప్రదేశం ముఖ్యం కాదు, మనస్సే ప్రధానం. ఎందుకంటే కృష్ణుడు పక్కనున్నా కానీ మనస్సు విచలితమైంది అర్జునుడికి. మనం అనుకుంటాం మహాత్ములు నా పక్కనుంటే నాకు దుఃఖం రాదండి, మహాత్ములు నా పక్కనుంటే నాకు కష్టం రాదండి అనుకుంటాం. మరి కృష్ణుడు పక్కనున్న అర్జునుడు ఏడ్చాడా లేదా? ఇక్కడ మహాత్ములు దగ్గరుంటే దుఃఖం పోవాలి కదా, దుఃఖం ఎందుకు పోలేదు అంటే అక్కడ మహాత్ములు పక్కన ఉండడం దూరం ఉండడం కాదు కారణం, మనస్సులో సంకల్ప వికల్పాలు బయలుదేరడమే దుఃఖానికి కారణమైంది. భీష్మాచార్యులు వారికి కృష్ణుడు దగ్గర లేడు, కురుక్షేత్రం అయిపోయింది. కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు? 58 రోజుల పాటు అంపశయ మీద ఉన్నాడు ఆయన భీష్మాచార్యుల వారు. ఇక్కడ ఏమైనా కృష్ణుడు దగ్గర ఉన్నాడా భీష్ముడికి? ఆయన ఎక్కడో హస్తినలో ఉన్నాడు కృష్ణ పరమాత్మ, భీష్ముడు ఎక్కడున్నాడు? అంపశయ మీద ఉన్నాడు. మరి ఇప్పుడు అంపశయ మీద ఉన్న భీష్ముడు దుఃఖపడాలా లేదా? దగ్గర తన వాళ్ళు ఎవరూ లేరు, పలకరించడానికి ఎవరూ లేరు, కావాల్సింది చెప్పుకోవడానికి ఎవరూ లేరు, ఇదిగో నాకు ఇది కావాలని అనడానికి ఇంకెవరూ లేరు. కానీ తన సంబంధం ఎవరితో పెట్టుకున్నాడు? పరమాత్మతో పెట్టుకున్నాడు. అంటే ఏకాంతం అనుభవించవచ్చు కానీ ఆ ఏకాంతం అనేది భగవంతుడితో అనుభవించాలి, అది నిజమైనటువంటి సమాధి స్థితి. ఏకాంతం భగవంతుడితో అనుభవించాలి. అలా అనుభవించిన వారు ఎవరంటే భీష్మాచార్యులు వారు. మరి అర్జునుడికి ఇంతమంది ఉన్నా దుఃఖమే కలిగింది. చాలామంది అంటారు నా కష్టం చెప్పుకోవడానికి ఎవరు లేరండి, నా బాధ వినడానికి ఎవరో లేరండి, నా బాధ చెప్పుకోవడానికి ఎవరో లేరండి అంటారు. ఇంతమంది ఉన్న అర్జునుడు దుఃఖం ఏమైనా పోయిందా? ఎంత తక్కువ ఉన్నారండి అర్జునుడు చుట్టూను? 18 అక్షిణుల సైన్యం ఉంది. పోనీ తెలియని ముఖాల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ తెలిసిన వాళ్లే, తాతలు, తండ్రులు, బాబాయిలు, మనవళ్ళు, కొడుకులు ఇంతమంది ఉన్నారు. మరి దుఃఖం ఎందుకు కలిగింది? ఇంతమంది ఉంటే ధైర్యం కావాలి కదా. లోకంలో చూడండి, నా బజారు రండి చూసుకుందాం అంటాడు ఒక ఆయన, నా వీధిలోకి రండి చూసుకుందాం అంటాడు ఒక ఆయన, మా ఊరు రండి చూసుకుందాం అంటాడు ఒక ఆయన. అంటే వీళ్ళందరూ ఉన్నారు, ఉన్నా కానీ దుఃఖం ఎందుకు కలిగింది అక్కడ అర్జునుడికి? మనం అనుకుంటాం నా చుట్టూ జనం ఉంటే దుఃఖం తీరుస్తారండి, నా చుట్టూ ఎవరో లేకపోతే నాకు వేదన కలుగుతోందండి అని. వేదన కలగడానికి, దుఃఖం అనుభవించడానికి మనస్సే కారణం, దుఃఖానికి మనస్సే కారణం. ఇంతమంది ఉన్నా దుఃఖం కలిగిందా లేదా అర్జునుడికి? మరి మనుష్యులుంటే మన దుఃఖం ఎవడైనా తీరుస్తాడా? గురువు ఎందుకు అవసరం? లోకంలో చూడండి, చాలామందికి అనిపిస్తూ ఉంటుంది నాకు ధనం ఉంది నా గురువుతో పనేంటి, నాకు నా బలగం ఉంది నా గురువుతో పనేంటి, నాకు బోలెడు గ్రంథాలు ఉన్నాయి నా గురువుతో పనేంటి, నాకు గొప్ప పదవులు ఉన్నాయి నా గురువుతో పనేంటి, చాలా మాటలు వినపడుతూ ఉంటాయి ప్రపంచంలో. ఇవన్నీ కూడా మన దుఃఖాన్ని తీర్చేవే అయితే మనం మన గ్రంథాల్లో మన పురాణాల్లో చదువుకుంటున్నాం కదా, మనకు భౌతికంగా కనిపించేటువంటివే మనకు నిజమైనటువంటి ఆనందాన్ని తృప్తిని ఇస్తే మరి వాళ్ళందరూ అవి అనుభవించలేదా? ఇంతకు ముందర మనకు ముందర పుట్టిన వాళ్ళు, మనకు ముందర మన ప్రభుత్వాలు ఏలిన వాళ్ళు, పోనీ మనకు ముందు రాజుల కాలంలో పరిపాలన చేసిన వాళ్ళు, వాళ్ళందరికీ ఈ సౌఖ్యం లేదా? ఇంతకంటే ధనం ఎక్కువగానే ఉంది, ఇంతకంటే భూములు ఎక్కువగానే ఉన్నాయి, ఇంతకంటే గొప్ప పదవులు అనుభవించిన వారే, మరి వారెందుకు దుఃఖాన్ని పొందారంటే వారన్నింటినీ పొందారే కానీ తమ ఆత్మానందాన్ని పొందలేకపోవడం వల్ల. వాళ్ళన్నింటినీ తెలుసుకున్నారు కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందకపోవడం వలననే వారు దుఃఖాన్ని అనుభవించారు. దుఃఖానికి కారణమేమిటి? తన స్వరూపం తను మర్చిపోవడమే దుఃఖానికి కారణం. లోకంలో మనకు అన్నీ తెలుస్తున్నాయి, ఒక వస్తు పరిజ్ఞానం తెలుస్తుందే కానీ మనకు మనలోకి ప్రయాణం చేయడం తెలియడంలే. మనలోకి మనం ప్రయాణం చేయకపోతే బయటవి ఎన్ని తెలిసినా అవి మనకు తెలియనట్లే. మనకు వస్తు పరిజ్ఞానం తెలుస్తోంది, వస్తువుని ఎలా వాడుకోవాలి, దీన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి. ఒక బ్యాటరీలో ఛార్జింగ్ ఉందనుకోండి, మనకు తెలుస్తుంది 11 ఉందండి ఛార్జింగ్ పెట్టాలి, 10 ఉందండి ఛార్జింగ్ పెట్టాలి, తెలుస్తుంది. అంటే ఇది వస్తు పరిజ్ఞానం. కానీ మనలో తెలుసుకోవలసింది ఎంతవరకు తెలుసుకుంటున్నాం, తెలుసుకోకూడని వాటి పట్ల మనం ఎంతవరకు ఆసక్తిని పెంచుకుంటున్నాం, ఏది మనకు అవసరం లేదో దాని గురించి మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం. అందుకనే అదృఢంచ హతం జ్ఞానం మొట్టమొదటి మాట చెప్పారు. మరి వేదాంతంలో ఎందుకు చెప్పారంటే ఇది సాధకులకి రామకృష్ణానంద స్వామి వారు మాటిమాటికి గుర్తు చేస్తుండేవారు. ఎందుకంటే గురువులతో కొద్దిపాటి సాంగత్యం మనకు కలగగానే మనందరం ఏం చేస్తున్నామంటే ఫలానా గురువుగారు నాకు తెలుసు, ఫలానా గురువుగారు నాకు ఇంత సాన్నిహిత్యం, ఫలానా గురువుగారితో నేను ఫోటో కూడా దిగాను, ఫలానా గురువుగారితో నాకు ఇంత అనుబంధం ఉంది అని మనం అనుకుంటూ మనకేదో వచ్చేసింది అనుకుంటున్నాం. కానీ ఆ వచ్చేదేదో అది మనం పొందితేనే, దానికి ప్రయత్నం మన ద్వారానే జరుగుతోంది. అందుకనే ఎక్కడ మనం పక్కన నిలబడ్డంత మాత్రానో, లేకపోతే వారితో మనకు అనుబంధం కలిగినంత మాత్రానో మనకి కావలసింది లభ్యం కాదు, దానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఏ విధంగా చేయాలంటే దృఢమైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పారు రామకృష్ణానంద స్వామి వారు. ఏం చెప్పారంటే మనం జ్ఞానం కలిగినటువంటి మహాత్ములతో తిరుగుతున్నప్పటికీ కూడా, వారు చెప్తున్నటువంటి విషయాలు వింటున్నప్పటికీ కూడా మనకు ఎందువల్ల స్థిరత్వం కుదరలేకపోతుందంటే దృఢంగా మనం దాన్ని విశ్వసించలేకపోతున్నాం గనక. అంటే అక్షరాలు వింటున్నాం, వాడు చెప్పేవి వింటున్నాం, వాటిని మనం చక్కగా ఇది నిజమే ఇది నిజమే మహాత్ములు చెప్పేటప్పుడు మన మనస్సు ఎలా ఉంటుందంటే అవును కదా ఇది నిజమే కదా ఇంతే కదా అనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఆ పైన ఉండేటువంటి ఏదైతే ప్రపంచంలో ఉండేటువంటి స్వభావం చేత, ఎందుకంటే మనకి మహాత్ములు ఒక మాట చెప్పారు, ఓ చిటికెడు పంచదార తిని ఒక గుప్పెడు వేపాకు తింటే నీకు ఏ రుచి ఎక్కువగా తెలుస్తుంది అని అడిగాడు. చిటికెడు పంచదార తిన్నాం, గుప్పెడు వేపాకు తిన్నాం. ఇప్పుడు చిటికెడు పంచదార రుచి తెలుస్తోందా, గుప్పెడు వేపాకులో ఉండే చేదు తెలుస్తోందా, ఏది మనకు ఎక్కువగా తెలుస్తుంది? చేదే కదా. ఎందుకు ఎక్కువ తెలుస్తుంది అంటే మాధుర్యం తిన్నది తక్కువ, చేదును తిన్నది ఎక్కువ. మాధుర్యం తిన్నది తక్కువ, చాలా తక్కువ తిన్నాం. అలాగే భగవంతుడి గురించి మనం పొందేటువంటి ఈ మాధుర్యం తక్కువగా తింటూ మనం ఎంతో అనుకుంటున్నాం, నేను గంటసేపు భజన చేశానండి, నేను 2 గంటలు ప్రవచనం చెప్పానండి, లేకపోతే నేను ఎక్కువసేపు స్వామి సన్నిధిలో కూర్చున్నానండి అనిపిస్తుంది మనకి. ఇది అనిపించినంత మాత్రం చేతనే అనుభూతి కలగదు. ఏం చెప్తున్నారు అక్కడ, మాధుర్యం ఎప్పుడు గొప్పదే. నువ్వు మాధుర్యం అంగీకరించినా మాధుర్యమే, అంగీకరించకపోయినా మాధుర్యమే. కానీ మనం కాని దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనకి మహాత్ములు కూడా ఏం చెప్పారంటే ఔషధం కంటే కూడా పథ్యము చాలా గొప్పది అని చెప్పారు. ఔషధం కంటే కూడా పథ్యం చాలా గొప్పది. ఔషధం ఏమిటి, భగవంతుడి సేవ. పథ్యం ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం పథ్యం చెప్పారు. అంటే భగవంతుణ్ణి సేవించడం అనేటువంటిది, భగవంతుడి వైపు వెళ్ళడం అనేటువంటిది ఇది బయటకు కనబడుతోంది ప్రపంచంలో. కానీ అంతర్లీనంగా మనం చేయాల్సింది ఏమిటంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం. మనకు ముందు ఇంద్రియాలు ఏంటో తెలియాలి కదా, అవేం చేస్తున్నాయో తెలియాలి కదా. లోకంలో వస్తు పరిజ్ఞానం తెలుస్తుందే కానీ మనలో ఉండి మనల్ని నడిపిస్తూ మనల్ని అసురుడిగా మార్చేటువంటి గుణాలు మనలోనే ఉన్నాయి, దైవంగా మార్చే గుణాలు కూడా తప్పకుండా మనలోనే ఉన్నాయి. ఇక్కడ ఇద్దరెవరూ లేరండి. మనకు సినిమాల్లోనో ఒక సీరియళ్లలోనో లేకపోతే నాటకాల్లోనో చూపించినట్టుగా నాయకుడు ప్రతి నాయకుడు ఇద్దరు లేరు. ఇక్కడ నాయకుడు మనలోనే ఉన్నాడు, ప్రతి నాయకుడు కూడా మనలోనే ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడూ సమయానుకూలంగా బయటపడుతూ ఉంటారు. హిరణ్యకశ్యపుడు అనుకున్నాడు నాకంటే గొప్పవాడు లేడు, నేను అన్నింటినీ నియంత్రించాను, పంచభూతాలు నా మాట వింటున్నాయి, అష్టదిక్పాలకులు నా మాట వింటున్నారు. చూడండి, మనకు ఇంట్లో కొడుకు కోడలు, కూతురు అల్లుడు, వాళ్ళకు పుట్టినటువంటి మనవళ్ళు ఇంతవరకు మన గ్రిప్పులో ఉన్నారనుకోండి, మనమేమనుకుంటాం, ఇతర కుటుంబాల వాళ్ళకంటే నేను చాలా గొప్ప, ఎందుకంటే నా కొడుకు నా చేతిలో ఉన్నాడు, నా కోడలు నా చేతిలో ఉంది, నా కూతురు నా చేతిలో ఉంది, నా అల్లుడు నా చేతిలో ఉన్నాడు. మనం ఒక కుటుంబాన్ని గ్రిప్పులో పెట్టుకుంటేనే మనకంటే గొప్పవాళ్ళు లేరనుకుంటాం కదా. వాడు అష్టదిక్పాలకుల్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఎవరు? హిరణ్యకశ్యపుడు. మీరు పడగలెత్తండి అంటే పాములు ఎత్తాడే, మీరు పండమంటే వర్షాలు కురిసేవి, భూమి పండేది, అగ్ని మండేది, ఆకాశం గర్జించేది, పంచభూతాలను ఎదుపులో పెట్టుకున్నాడు హిరణ్యకశ్యపుడు. ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళకంటే గొప్పవాళ్ళం కాదుగా మనం. మనం హిరణ్యకశ్యపుడు అనగానే ఒక తిట్టు తిట్టేస్తాం తేలిగ్గా, ఓ రావణాసురుడు అనగానే ఒక తిట్టు తిట్టేస్తాం. ఎందుకంటే మనకి చాలా ప్రతి నాయకులుగా కనబడతారు కదా పురాణాల్లో, అందుకని గట్టిగా ఓ తిట్టు తిట్టేస్తాం, ఒక మాట అనేస్తాం. కానీ ఒక రకంగా ఆలోచిస్తే మనకంటే కూడా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. దేనిలో? అష్టదిక్పాలకుల్ని గుప్పెట్లో పెట్టుకున్నారు, పంచభూతాల్ని అదుపులో పెట్టుకున్నారు. వాళ్ళు ఏ విధంగా సంచారం చేయాలనుకుంటే అలా సంచారం చేశారు. కానీ ఇక్కడ చూడండి, మనలో ఉండేటువంటి గుణాలు అంటే ఇవి దేని ద్వారా ప్రయాణమవుతున్నాయి, దేని ద్వారా నేను నష్టపోతున్నాను, దేని ద్వారా నేను తెలుసుకోవలసింది తెలుసుకోలేకపోతున్నాను, నన్ను నష్టపరిచేది ఏది, నా సాధనలో అడ్డు కలిగించేది ఏది, ఇవేమైనా బయట నుంచి వస్తున్నాయా మన లోపలే తయారవుతున్నాయా, ఇది మనం విచారణ చేస్తే ప్రహ్లాదుడే సమాధానం చెప్పాడు కదా భాగవతంలో, లోకములన్నీ ఘడియలోనే జయించిన వాడు. ఏమండి, ఒక మనిషి ఒక ఊరిని గెలవాలంటే ఒక గంట సరిపోతుందా? ఒక గంట సరిపోతుందా అండి? పోనీ తనకుండే శత్రువులందరినీ గెలవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అర్జునుడు అంతటి వాడికి ఎదురుగా ఉన్న శత్రువుని కొట్టడానికి 18 రోజులు పట్టింది కురుక్షేత్రంలో, అవును కదా. మరి లోకాలన్నీ ఎంతసేపట్లో జయించాడట హిరణ్యకశ్యపుడు? ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? గడియలోనే జయించిన వాడు. నువ్వు లోకాలన్నీ కూడా ఒక గడియలో జయించావు, కానీ నువ్వేం గెలవలేకపోయావంటే ఇంద్రియానీకము చిత్తము గెలవనేరవు. ఇప్పుడు మన శత్రువులు ఎక్కడ బయలుదేరుతున్నారు అంటే, మొట్టమొదటిది నీ మాట విననటువంటి ఇంద్రియాలే నీ మొట్టమొదటి శత్రువులు. ముందర మనకి ఇంద్రియాలు అదుపులో లేకపోవడమే మొట్టమొదటి శత్రువులు. ముందు వీళ్ళని జయించేటువంటి ప్రయత్నం చేయాలంటే మనకు మన గురువులు ఏం చెప్తున్నారండి? మనం మన గురువుల దగ్గరికి వెళితే వాళ్ళు బయట విషయాలు ఏం చెప్పరు, ప్రపంచంలో ఉండేటువంటి వాటిని చూపిస్తారు. ఎందుకు? మనకు అవగతం కావాలని. కానీ మనం నష్టపోవడానికి కారణమైనటువంటివి ఎక్కడ బయలుదేరుతున్నాయని చెప్తారు? మన లోపలే బయలుదేరుతున్నాయని చెప్తారు. అందుకని ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, అంటే ఇది తెలుసుకోవడానికి ఏమైనా వయస్సు కావాలా? లోకంలో చాలామంది అంటారు నాకు ఇంకా తెలుసుకోవడానికి అంత వయస్సు రాలేదండి. పోనీ రామాయణం చదవండి అని చెప్పామనుకోండి, రామాయణం చదివేంత వయస్సు నాకు ఇంకా రాలేదండి. పోనీ భారతం చదవమన్నాం అనుకోండి, అవి చదివేంత వయస్సు నాకు ఇంకా రాలేదండి అంటారు. ఒక్కసారి మనం గమనిస్తే మృత్యువుకు వయస్సు ఉంటుందా? ఎక్కడైనా ఈ వయస్సు వాళ్ళనే పట్టుకెడతాను, ఈ వయస్సు వచ్చేంత వరకు నీ ఆయుష్ ఉంటుంది, ఎవరైనా నిర్ధారణ చేసి ఇంతకాలం మన ఆయుష్ ఉంటుందని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, దినయామిన్యవు సాయం ప్రాతః శిశిర వసంతవు పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయుః తదపిన ముంచత్యాశావాయుః. భజగోవిందంలో చెప్పాడు ఆయన, దినయామిన్యవు సాయం ప్రాతః, ఉదయం వచ్చింది, మధ్యాహ్నం జరిగిపోతుంది, సాయంత్రం వెళ్ళిపోతుంది, రోజులు దొరికిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు మారిపోతున్నాయి, ఋతువులు దాటిపోతున్నాయి, ఏళ్ళు గడిచిపోతున్నాయి. దినయామిన్యవు సాయం ప్రాతః శిశిర వసంతం పునరాయాత, ఆకురాలే కాలం వస్తుంది, ఆకు చికిత్సే కాలం కూడా వస్తుంది. కానీ మధ్యలో ఏం జరుగుతుందో చెప్పాడు రహస్యం. దినయామిన్యవు సాయం ప్రాతః శిశిర వసంతం పునరాయాత కాలక్రీడతి గచ్చత్యాయుః. కాలక్రీడతి, కాలం ఆడుకుంటుంది మనతో. మనం అనుకుంటున్నాం నేను కాలం దాటొచ్చానని, కానీ కాలం ఏం చేస్తుంది? మనల్ని గ్రసిస్తుంది అన్నారండి. గ్రసనము అంటే లోనికి తీసుకోవడం. ఒక పాము ఎలాగైతే ఎదురుగా ఉన్నటువంటి వస్తువుని అది లోపలికి తీసుకొని ఆఖరికి దాని యొక్క రూపం కూడా లేకుండా తనలోకి లయం చేసేసుకుంటుందో, అలాగే ఈ జీవుడనేటువంటి వాణ్ణి కూడా కాలం అనే సర్పం రోజు రోజుకి లోపలికి తీసేసుకుంటుంది. కొండ చీలువ నోరు తెరిస్తే జంతువు ఎలాగైతే లోపలికి కొద్ది కొద్దిగా వెళుతోందో, మనం చూస్తాం కదా కొండ చీలువలు ఎలాగ జంతువుని కబడిస్తాయో, ఇలాగా ముందుగా ఏం చేస్తోంది, కొద్దిగా కాళ్ళ దగ్గర ఎక్కడో పడుతుంది, నిదానంగా మొత్తాన్ని లోపలికి తీసేసుకొని ఆఖరికి ఆకారం మొత్తాన్ని తన లోపలికి తీసుకున్న తర్వాత అది ఒక చెట్టుకు చుట్టుకొని ఇంత కలేబరాన్ని కూడా చూర్ణం చేసేస్తోంది కొండ చీలువ. అలాగే మనం ఏం చేస్తున్నామంటే కాలంలో గెలిచామనుకుంటున్నామండి, కానీ కాలం మనల్ని ఎంత మోసం చేస్తుందో అర్థం చేసుకోవడంలే. ఒక ఆయన అంటాడు, నాకు 60 ఏళ్ళు వచ్చాయి దాటాయండి, నేను 60 ఏళ్ళు గెలిచానంటాడు. నాకు 40 ఏళ్ళు వచ్చాయండి, 40 ఏళ్ళు దాటిపోయాయి. ఒక ఆయన నా చెయ్యి చూసి 38 ఏళ్ళే బ్రతుకుతావన్నాడు, ఆయన చెప్పింది అబద్ధం అండి, ఇంకా 2 ఏళ్ళు అవుతుంది, నాకు ఇంకా మృత్యువు రాలేదు, నేను మృత్యువుని గెలిచాననుకుంటాడు. కానీ వాస్తవానికి చూస్తే నువ్వు లోపలికి వెళ్ళిపోతున్నావు, కాలము గ్రసిస్తోంది. సంవత్సరం పిల్లవాడు కాదండి, రోజులు ఎప్పుడైతే ఈ భూమి మీద పడి వాడు కన్ను తెరుస్తాడో అప్పటి నుంచి వాడి ప్రక్కనే ఉండి నిజంగా వాడికి వెంట ఉండేది ఎవరంటే మృత్యువు మాత్రమే. తల్లైనా వదిలేస్తోంది పిల్లాన్ని, తల్లిదండ్రులు కొంతకాలానికి వదిలేస్తారు, కట్టుకున్న భార్యతో ఎల్లకాలం ఉండడు వాడు, కొంతకాలం గడిచిపోతుంది, కానీ ప్రక్కనే ఉండి మనల్ని కాచుకొని ఉండేది ఎవరంటే మృత్యువు. అది సత్యం. కాలంలో మనం దేన్ని మర్చిపోతున్నామంటే వ్యవహారంలో పడి వాస్తవాన్ని మర్చిపోతున్నాం, బయట ప్రపంచంలో ఉండే రంగుల్ని చూసి అసలైనటువంటి స్థితిని మర్చిపోతున్నాం. అందుకనే నిత్యం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మృత్యువునే. అందుకనే నిత్యం సన్నిహితో మృత్యు, నీకు అత్యంత సన్నిహితంగా ఉంది మృత్యువు మాత్రమే. కర్తవ్యో ధర్మ సంగ్రహ, 2 చెప్పారు మలయాళ స్వాముల వారు, 1 ధర్మ సంగ్రహ, 2 జ్ఞాన సంగ్రహ. ఏం చేయాలి మరి కాలంలో అంటే, మొట్టమొదటిది ధర్మాన్ని పట్టుకో. జ్ఞానం కంటే గొప్పది ఏమిటంటే ధర్మం అండి. లోకంలో తెలుసుకోండి, తెలుసుకోకపోనివ్వండి, అది జ్ఞానం, తెలుసుకోవడం అనేది జ్ఞానం. కానీ ధర్మం ఇప్పుడు చూడండి, పుస్తకంలో చదువుతాడు ఏది సత్యాన్నే పలకవలెను, ఇది జ్ఞానం. లేచిన దగ్గర నుంచి అబద్ధం ఆడతాడండి. ఇప్పుడు ఏమైంది అక్కడ, సత్యాన్నే పలకవలెను అని చదవడం జ్ఞానం, అసత్యం అనేది చెప్పడం ధర్మం కాదు. అంటే వీడేం చేస్తున్నాడు, జ్ఞానమును చదువుతున్నాడు ధర్మాన్ని ఆచరించడంలా. జ్ఞానము తెలియడం కంటే కూడా ధర్మాచరణ గొప్పది. సత్యమనే పలకవలెను అనేది వాడు చదువుకోకపోతే చదువుకోపోవచ్చు, అంటే అక్షర రూపంగా చదవకపోవచ్చు, కానీ వాడు జీవితంలో ఆచరణలో పెట్టుకున్నాడు అనుకోండి. ఇప్పుడు తెలిసినవాడు గొప్ప, పట్టుకున్నవాడు గొప్ప చెప్పండి, చదివినవాడు గొప్ప, ఆచరించినవాడు గొప్ప. అందుకనే సత్యం గొప్పదనాన్ని మనకు ఆవు దూడ కథ ద్వారా చెప్పారు చిన్నప్పుడే. చిన్నప్పుడు 7వ తరగతిలో సత్యనిష్ట అని ఒక పాఠం ఉండేదండి, సత్యనిష్ట తెలుగు వాచకంలో సత్యనిష్ట అని ఒక పాఠం ఉండేది. ఆ పాఠంలో ఆవులు మందగా పెడితే, ఒక ఆవు తప్పిపోయి గుహలోకి పెడితే, అక్కడ ఒక పులి ఆ ఆవు మీదకు దుమకపోతే, ఇంటి దగ్గర నా బిడ్డ ఉంది, నేను ఒక్కసారి పాలిచ్చొస్తానని దీనంగా చెప్తే, కరిగిపోయిన పులి విడిచిపెడితే, ఆవు మళ్ళీ ఇంటికి వస్తే అక్కడ బిడ్డకు బుద్ధి చెప్పి దాని ఉళ్ళంతా నాకుతూ నిమురుతూ నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త ప్రపంచంలో, జాగ్రత్త సత్యాన్ని పట్టుకో, ప్రాణం పోయినా అబద్ధం ఆడకు, ఇది నీకు చెప్తున్న బోధ అని ఆ తల్లి ఆవు చెప్తే, బిడ్డ ఆవు ఏడుస్తున్న తల్లిని చూసి, అమ్మ ఎందుకు ఇంత ఏడుస్తున్నావు, నీ దుఃఖానికి కారణం ఏమిటంటే నేను అక్కడ ఆహారానికి వెళ్ళిపోవాలి నాయన, ఆ పులి జాలిపడి విడిచిపెట్టింది, నీకు పాలిచ్చేస్తానని చెప్పాను అని ఆ తల్లి చెప్తే, అమ్మ నేను కూడా వస్తానని ఆ దూడ కూడా వెంటబడి రెండు అక్కడికి వెడితే, వాడి సత్యనిష్టకి ఏది సంబరపడ్డ అంటే ఆనందం, ఆ సత్యానికి కట్టుబడడం వల్ల పులి హృదయం కూడా కరిగిపోయి రెంటినీ విడిచిపెట్టిందని మనం చిన్నప్పుడు చదువుకున్నామా లేదా? ఎందుకంటే 2000 సంవత్సరాలకు ముందు ఎవరు చదువుకున్నారో వాళ్ళంతా అదృష్టవంతులండి. 90 నుంచి 2000 సంవత్సరాల్లో ఎవరైతే ఎలిమెంటరీ స్కూల్లో చదివారో, ఎవరైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివారో, వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే ఉండవలసినటువంటి సత్యాన్ని చెప్పేటువంటి పాఠాలు మనకు దొరికాయి. ఎందుకని అక్కడ చూపించారండి? ఇప్పుడు ఆవేమనే పుస్తకం తీసి చదువుతుందా చెప్పండి. సత్యాన్ని పలకవలను అబద్ధం ఆడరాదు, ఆవెక్కడైనా చదువుతుందా? కానీ అక్కడ ఆవు యొక్క సత్యాన్ని ఎలా చూపించారు మనకు పాఠంలో అంటే, జ్ఞానం కంటే కూడా ధర్మం గొప్పది. తెలుసుకోవడం ఒక ఎత్తు, ఆచరించడం ఒక ఎత్తు. తెలుసుకోకపోవడం తెలియకపోవచ్చు, కానీ ఆచరణలో మాత్రం లోపం ఉండకూడదు. ఆచరణ లోపం లేనివాడు ఎక్కడికి వెళ్ళినా నిలబడతాడు. అలాగే తెలుసుకొని ఆచరించని వాడు, వాడు ఎన్ని చెప్పినా ప్రపంచంలో అది ఎలా ఉంటుందంటే, ఏది మనకు మహాత్ములు చెప్తారే, గొడ్రాలి బిడ్డల్ని తీసుకురండి అన్నారట. ఇది ఎక్కడైనా సాధ్యమేనా? ఇది ఎక్కడైనా సాధ్యం చెప్పండి. ఇది ఏ ప్రమాణం అన్నారు? ఇది దేనికి దొరకదు, ఇది అది అభావ ప్రమాణం. ఇది ప్రత్యక్ష ప్రమాణం కాదు, అనుమాన ప్రమాణం కాదు, ఉపమాన ప్రమాణం కాదు, అర్థాపత్తి ప్రమాణం కాదు, ఇది అభావ ప్రమాణం. ఇది దేనికి దొరకదు. గొడ్రాల బిడ్డని తీసుకురావడం రండి అనడం ఎలా ఉందో, అలాగే ఆచరణ లేకుండా, ధర్మాచరణ లేకుండా నేను జ్ఞానం పొందాను, నేను జ్ఞానాన్ని తెలుసుకున్నానన్నప్పటికీ కూడా అది వృధానే. కాబట్టి మన గురువు దగ్గరికి వెళితే ఏం చెప్తారు? అబ్బాయి పుస్తకం జ్ఞానం చెప్తోంది, గురువు ధర్మాన్ని చెప్తారు. విష్ణు సహస్రనామంలో ఆచార్య ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభు అచ్యుత. విష్ణు సహస్రనామంలో ఉంటుందండి ఆచార్య ప్రభవో ధర్మ. గురువుని ఆశ్రయిస్తే నీకేం చెప్తాడు? ఇది కదా మనకు కావాలి. మనం గురువు దగ్గరికి వెళ్ళి ఏం పొందుతున్నాం? చాలామంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చూస్తుంటారంటేనండి, ఇప్పుడు ఏదైనా ఒక దేవుణ్ణి ఆశ్రయించాం అనుకోండి, ఏమండి మీ కులదైవం ఎవరో అని అడిగారనుకోండి, చాలామంది అంటారు మా కులదైవం వెంకటేశ్వర స్వామి అండి, లేకపోతే అమ్మవారండి అని ఏదో చెప్పారనుకోండి, ఆ అమ్మవారిని పట్టుకున్నందువల్ల మీకేం కలిగింది అని అడుగుతారండి. అంటే ఒక ఎకరం ఉన్నవాడు 100 ఎకరాలకు రావాలి, ఒక ఇల్లు కట్టినవాడు 10 ఇళ్ళు కట్టాలి, ఒక 1 కోటి సంపాదించిన వాడు 10 కోట్లు సంపాదించాలి. ఇలా మనం చెప్పామనుకోండి ప్రపంచంలో, ఓహ అలాగా అండి, అయితే ఆ దేవతలు అంత శక్తి ఉందా అండి అని చేరేవాళ్ళు చేరతారు. అదే ఒక దైవం చేరిన తర్వాత 10 ఎకరాలు 1 ఎకరం అయ్యిందండి, 100 ఇళ్ళు 1 ఇల్లు అయ్యిందండి అని ఎవరైనా చెప్పారనుకోండి, ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి ఎవరైనా పెడతారా? ప్రపంచంలో ఆలోచించండి, మన ప్రపంచంలో అడిగే మాటలన్నీ ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. అంటే ఆ దేవుణ్ణి నమ్ముకుంటే ఉన్నాస్తులు పోతాయా అండి, ఉన్న పదవులు పోతాయా అండి? అంటే ప్రపంచంలో మనం ఎదుగుదల అనేది ఎలా చూస్తున్నామంటే, ఒక గురువుని ఆశ్రయించిన, ఒక దైవాన్ని ఆశ్రయించిన ఎదుగుదల అనేది ఎలా చూస్తున్నామంటే, కేవలం భౌతికంగానే చూస్తున్నాం, గురు దృష్టిలో చూడటం లేదు. మనం గురు బోధన విన్నప్పటికీ కూడా, గురు బిడ్డలమయ్యుండి కూడా ఏం మాట్లాడుతున్నామంటే, అలాగా అండి 10 ఎకరాలు 1 ఎకరం అయిందా అండి, గురువుని నమ్ముకుంటే ఇలా చేస్తాడా అండి, అయితే గురువు దగ్గరికి వెళ్ళకూడదండి. 1 ఎకరం 10 ఎకరాలు అయిందనుకోండి, అప్పుడు గురువుని నమ్ముతారండి. విచిత్రం ఏమిటంటే, ఒక గురు సాంప్రదాయంలో ఉండి కూడా మనం గురువుని ఎలా చూస్తున్నామంటే, భౌతిక సంపదలు ఇచ్చేవారిగానే గురువుని చూస్తున్నాం. అది కూడా ఒక దోషమే. అందుకనే మనకి ఈ మధ్య వాట్సాప్లో ఒక విషయం పెట్టారండి, నువ్వు గురువుని చేరి ఏమైనా సంపాదించావా? లేదు నేను పోగొట్టుకున్నాను అన్నాడు ఒక ఆయన. నేను గురువుని చేరి పోగొట్టుకున్నాను. ఏం పోగొట్టుకున్నావన్నాడు, నా అహంకారాన్ని పోగొట్టుకున్నాను. నేను చాలా గొప్పవాడినని అంతకుముందు నాకు కొంత గర్వం ఉండేది, ఆ గర్వాన్ని పోగొట్టుకున్నాను. నాకంటే తెలివైన వాడు ఒకడు లేడు అని మిడిచిపడేవాడిని, ఆ మిడిచిపాటుతనాన్ని పోగొట్టుకున్నాను. నేను ఎంత గొప్పని నేను అనుకున్నానో, ప్రపంచంలో నేనెంత అల్పజ్ఞుడినో నేను గురువుని చేరిన తర్వాత నాకు తెలిసింది. ఇప్పుడు గురువుని చేరితే ఏం తెలుస్తుందండి? గురువుని చేరితే మనలో ఉండేటువంటి అహంకారం అనేటువంటి ఎత్తులు ఉంటాయే, అవి ఎంతవరకు సత్యమో నీకు చెప్తాడు గురుదేవుడు. నువ్వు నమ్ముకున్నటువంటి ధనము, నువ్వు ఆశ్రయించినటువంటి వ్యవస్థ, నీ చుట్టూ ఉండేటువంటి బంధువులు, నువ్వు పొందినటువంటి ఇక్కడ అనుభవించేటువంటి ఆనందాలు, ఇవి నిజమైనవి కావు అని చెప్పేదే గురుబోధ అండి. మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నామంటే, ప్రపంచంలో కనిపించేవి అని. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు ప్రపంచంలో ఇది గొప్పగా ఉంది అని అనిపిస్తే అది ఇంద్రియాల ద్వారా అందేవే. ఇంకో సత్యం గుర్తుపెట్టుకోండి, ఇంద్రియాల ద్వారా పొందే ప్రతి ఆనందము ఎక్స్పైర్డే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రియాల ద్వారా మనం పొందేటువంటి ఆనందం ప్రతిదీ ఎక్స్పైర్డ్. ఇప్పుడు మంచి పదార్థం ఉందండి, తిన్నాం, అది ఎక్స్పైర్డా కాదా? ఓ దృశ్యం ఉందండి, చూసాం, అది ఎక్స్పైర్డా కాదా? ఒకప్పుడు భవంతులు చూసి ఎంతో మురిసిపోయాం. ఇప్పుడు కొత్తలో దాదాపుగా 90-80 ఆ సమయాల్లో ముంబై పోయారనుకోండి, బొంబాయి, ఆ బొంబాయిలో బహుళంతస్తులు చూస్తే ఎలా అనిపించేది మనకి? ఎలా అనిపించేది? మనం కూడా మన ఆంధ్రప్రదేశ్లో మనకు కూడా ఇలాంటి బిల్డింగ్లు వస్తే ఎంత బాగుండేది అని అనిపించాయి. ఇప్పుడు మనకి అవే కళ్ళ ముందు కదలాడుతున్నాయి కదా, వస్తున్నాయి కదా. ఇప్పుడు అంతకుముందు బాగా ఉన్న భవంతుని మనం తక్కువగా చూస్తున్నామా లేదా? అంటే ఇంద్రియాలకు అందేటువంటి ఈ కంటితో చూసిన ఆనందానికి ఎక్స్పైర్డ్ ఉందా లేదా? ఒకప్పుడు మన ఇల్లుని 10 మంది చూశారండి, బాగా కట్టారండి, బాగా కట్టారండి అని. ఇప్పుడు ఏమంటున్నారు? ఇదంతా ఓల్డ్ మోడల్ అండి, ఇప్పుడు న్యూ మోడల్ వచ్చింది, ఈ గుమ్మాలు తీసేయండి, ఆ షోకేసులు తీసేయండి అంటున్నారా లేదా? అంటే ఒకప్పుడు ఇదే కంటికి ఆనందాన్ని ఇచ్చినటువంటి రూపాలు మీరు బయటికి వెళ్ళి ఇప్పుడు ఈ కాలంలో చూస్తుంటే గుమ్మాలు మార్చేస్తున్నారు, కిటికీలు మార్చేస్తున్నారు. అంటే అర్థమేమిటి? ఇంద్రియాల ద్వారా అందేటువంటి ఈ రూపాలకు కూడా ఎక్స్పైర్డ్ ఉంది. ఇంకా ఏమంటున్నారు మీరు? ఇంకా ఏమంటున్నారండి దాన్ని డెవలప్ ఏమంటారు? ఇప్పుడు ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏమంటారు? మీరు ఇంకా డెవలప్ కాలేదా? ఏమంటారు దాన్ని? మార్పు. జనరేషన్లో మీరు ఇంకా డెవలప్ కాలేదా అండి అంటారు కదండి. అప్డేట్, అప్డేట్ అంటే అప్డేట్ కాలేదా అంటారు కదా. ఎప్పుడైనా పాత ఫోన్ వాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అది ఆ యాప్ పని చేయకపోతే ఏముంటుంది? అది అప్డేట్ చేసుకోండి అంటుంది. మనకు ఒక యాప్ ఎక్కించుకుంటాం, అది ఎక్స్పైర్డ్ అయిపోతుంది, దానిలో ఉండేటువంటి అన్నీ మారిపోతాయి. అప్పుడు వెంటనే ఒక గూగుల్ చెప్తుంది, దానిలో ఉండేటువంటి సిస్టమ్ చెప్తుంది, అప్డేట్ చేసుకోండి సర్వర్. ఆ అప్డేట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు న్యూ వెర్షన్ అంతా వచ్చేస్తుంది మనకి. ప్రపంచంలో ఒక మానవ మేధస్సుతో ఉండి ఒకటిలో చేరిన ఆలోచన ఇంత ఫోనుగా మారి మన చేతుల్లోకి వస్తే దానికే అప్డేట్ వెర్షన్ అడుగుతోందంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంద్రియాలకు అందేవే కదా, ఇంద్రియాలకు అందుతున్నాయి కదా, అందేవన్నీ కూడా మారిపోయేవా కాదా? మరి మారనిదేది? నిజమైనటువంటి బ్రహ్మానందం, ఆత్మానందం. ఈ ఆనందం ఋషుల కాలం నుంచి మనం అనుభవిస్తున్నా మారలేదండి, వ్యాసుడి కాలం నుంచి. వ్యాసుడు, మరి వ్యాసుడికి పూర్వం ఎవరూ చెప్పలేదా? నారాయణుడే చెప్పాడు కదా, నేను మనువుకు చెప్పాను, ఇక్ష్వాకుకు చెప్పాను, సూర్యభగవానుడికి చెప్పాను, ఇవన్నీ కూడా నేను పూర్వం చెప్పినటువంటి సత్యమే, పూర్వం నేను ఇతరులకు బోధించినటువంటి బోధే నీకు మరలా చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఎప్పుడో వండినటువంటి పదార్థం మీకు నిన్నటి పదార్థం ఈ పూట పెడితే తింటారా? తింటారా? దానికి ఒక మార్పు వస్తుందా రాదా? అయితే బ్రహ్మజ్ఞానానికి మార్పు లేదండి. ఈ ఆత్మానందానికి, ఈ ఆత్మబోధకి, ఈ నీ తత్వానికి, నీలో ప్రయాణానికి, ఈ ప్రయాణం ఇప్పుడు నీతో మొదలైంది కాదు. ప్రపంచంలో మనం ఏమనుకుంటున్నామంటే ఈ గురు సాంప్రదాయం, ఈ గురువును అనుసరించే పద్ధతి, ఇది మనతోనే మొదలైంది అనుకుంటున్నాం. విచిత్రం అది. కాకపోతే ఇది అనాదిగా వస్తున్నదే, సనాతనమే, ఇది పూర్వం నుంచి వస్తున్నదే. మరి ఆనందంలో ఏమైనా మార్పు ఉందా? వ్యాసుడు పొందిన ఆనందానికి, శంకరాచార్యులు వారు పొందిన ఆనందానికి, మన గురుదేవులు మనకు అందించినటువంటి ఈ ఆనందానికి ఏమైనా మార్పు ఉందా? పోనీ అక్షరాల్లో మార్పు ఉందా? వారు చెప్పేటువంటి బోధలో మార్పు ఉందా? లేదు. మరి జనరేషన్ గ్యాప్ వచ్చిన ఈ ఆనందం మనం అనుభవించడానికి కారణం ఏమిటంటే అది మన స్వరూప ఆనందం గనక. ఇప్పుడు ఎవరో ఒక పదార్థం తిని ఇది బాగుంది అని చెప్తే వాళ్ళు ఎంత బాగా వర్ణించినా మనం తిన్నప్పుడు పొందినటువంటి ఆనందాన్ని మనం బేరీజు వేసుకుంటే ఎదుటి వాళ్ళు చెప్తుంటే మనకంత ఆనందం కలుగుతుందా? ఇప్పుడు మనం ఎంత భాగవతం చెప్పినా, ఎంత రామాయణం చెప్పినా, ఎంత భారతం చెప్పినా ఇప్పుడు చెప్పినంతవరకు బాగానే ఉంటుందండి. ఎవరో చాగండి కోటేశ్వర గారు భాగవతం చెప్పారనుకో బ్రహ్మాండంగా ఉంటుంది, గరికపాటి వారు భారతం చెప్పారనుకో బ్రహ్మాండంగా ఉంటుంది, సామవేదం షణ్ముఖ శర్మ గారు అమ్మవారి వైభవం చెప్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. అది ఎంతవరకు ఉంటుంది? ఆ విన్నంతవరకే. అదే అనుభవంలోకి మనం వెళ్ళామనుకోండి, ఆ రామాయణం మనం చదివామనుకోండి, ఆ రామాయణంలోకి మనం వెళ్ళిపోయామనుకోండి, ఇప్పుడు వారికి కలిగిన ఆనందమనో మనకు కలిగే ఆనందం వేరుగా ఏమైనా ఉంటుందా? వారికి కలిగే ఆనందానికి ఈ కలిగే ఆనందానికి ఏమైనా మార్పు ఉంటుందా? కానీ పదార్థాల్లో మార్పు ఉండొచ్చు, నీకు నచ్చిన పదార్థం నాకు నచ్చకపోవచ్చు. కానీ ఆత్మ ఆనందంలో ఉండే విశేషం ఏమిటంటే ఒకరికి కలగడం కలగకపోవడం అనేది ఉండదండి. కలగకపోవడం అనేటువంటి దేనివల్ల కలుగుతుందంటే మనకు దాని యందు శ్రద్ధ లేకపోవడం వల్ల కలుగుతుంది. అందుకనే భగవద్గీతలో స్వామి ఏం చెప్పారంటే ముందు నీకు శ్రద్ధ కలగాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సమ్యక్ ఇంద్రియ. ఇది భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి మాట. మనందరికి కూడా ఏది ఇష్టం అంటే కైవల్యం అంటే ముక్తి అంటే జ్ఞానం అంటే వైరాగ్యం అంటే చాలా ఇష్టం. మరి ఇష్టమైనటువంటిది అనుభవంలోకి ఎందుకు రావడం లేదంటే ఆ ఇష్టమైనటువంటి దాని యందు శ్రద్ధ లేకపోవడం వల్ల. ఇష్టం వేరు శ్రద్ధ వేరు, లోకంలో ఇష్టం వేరు శ్రద్ధ వేరు. నాకు బాబూజీ భక్తులందరూ ఇష్టమేనండి, కానీ నా మనవుని చూసినంత శ్రద్ధగా చూడండి. అర్థమైందండి? ఇప్పుడు ఇష్టానికి శ్రద్ధకి తేడా. బాబూజీ భక్తులందరూ ఇష్టమేనండి, ఇష్టం అంతే. శ్రద్ధ ఎక్కడుంటుంది? నా మనవుడు అంటే నాకు శ్రద్ధ అండి. ఇప్పుడు ఇష్టం ఏమైపోతుంది? ఇష్టం కంటే కూడా శ్రద్ధ చాలా గొప్పది. ఇప్పుడు మనకు జ్ఞానం ఇష్టమే, గురుబోధ ఇష్టమే, ఏది మనకు మన గురువులు అందిస్తున్నారో అది ఇష్టమే. ఆ ఇష్టానికి శ్రద్ధ తోడవుతుందా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కృష్ణుడు కూడా ఏం చెప్పాడంటే అర్జునుడిని మాటి మాటికి హెచ్చరిస్తూ ఉంటాడండి. మనం భగవద్గీత చదువుతూ ఉంటే శృణుమే పరమంబచః శృణు ఇతి గుహ్యం సనాతనం, ఎన్నిసార్లు చెప్పాడు కృష్ణయ్య, నువ్వు విను విను విను. ఎందుకు చెప్తున్నారండి? ఏమండి, గురుదేవులు మన నుంచి ఏం ఆశిస్తున్నారు? వారికి నిజమైనటువంటి ఆనందం ఏమిటంటే నువ్వేదో 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తానో ఓ 10 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెడితేనో వారికి ఆనందం కాదండి. ఏమండి, మాకు సత్సంగం చెప్పండి అంటే ఆనందం గురువులకి. గురువులకి ఏది ఆనందం? మనకు అమ్మ చాలామార్లు చెప్పారు, షోలాపూర్లో భక్తులు ఉన్నారు, ఆ భక్తులు ఎంత శ్రద్ధగా వింటారో వాళ్ళు కర్మ విడవరు, అలాగని జ్ఞానాన్ని కూడా వాళ్ళు వినియోగిస్తూ కర్మ చేసుకుంటారు. వాళ్ళు షోలాపూర్ వెడితే ఒకసారి తీసుకెళ్లారు అమ్మ, మొన్న ఈ మధ్య సభలు జరిగాయి. ఆ సభలకు వెడితే వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి, మన ముందే వాళ్ళ ఆకులు తెచ్చుకుంటారు, బీడీలు చుట్టుకోవడానికి ఆకులు తెచ్చుకుంటారు, వాళ్ళ కావలసిన ఏదో సామాగ్రి ఉంటుంది కదా అవన్నీ తెచ్చుకుంటారు, మన వైపు చూస్తుంటారండి. వాళ్ళ దృష్టి అంతా మన మీదే ఉంటుంది, చెప్పేది శ్రద్ధగా వింటారు. మనం చెప్పేటువంటి విషయం అర్థమైనప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఎందుకంటే ఉపన్యాసకులు చెప్పే వాళ్ళకి వినేవాళ్ళు ఎలా ఉంటారో తెలిసిపోతుంది. వినేవాళ్ళ యొక్క మూడుని బట్టి అర్థం చేసుకుంటారు, వీళ్ళకి వింటున్నారా లేకపోతే విన్నట్టు నటిస్తున్నారా, మొత్తం అర్థమైపోతుంది. వాళ్ళు చక్కగా మనం చెప్పేటువంటి వాటిని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, కానీ వాళ్ళ చేతిలో పని మాత్రం ఆగదు. వాళ్ళు ఆకు తీసుకుంటారు, ఏదో సామాగ్రి వేస్తారు, దాన్ని ఎలా చుట్టాలో చుడతారు, మళ్ళీ మనం అంతా ఉపన్యాసం అయిపోయేటప్పటికీ వాళ్ళ పని పూర్తవుతుంది, శ్రద్ధగా వింటారు. చాలామంది అమ్మ ఇంకో విషయం కూడా చెప్పారు మనకి, ఎక్కడ చెరుకూరు నుంచి భక్తులు వస్తారు సుబ్బదాస్ గారి ఆశ్రమం నుంచి. అమ్మ దగ్గరికి వెళ్ళగానే ముందు మన బాబూజీ మహారాజ్ వారు కానీ అమ్మ కానీ ఏమంటారంటే ఏమైనా ప్రసాదం తీసుకున్నారా అని అడుగుతారు మన అమ్మ కూడా. వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు? మన అమ్మ చాలామంది చెప్పారు, అమ్మ ఈ ప్రసాదం పుట్టిన దగ్గర నుంచి తింటున్నామమ్మా, మాకు జ్ఞాన ప్రసాదం పెట్టండి, ఆత్మజ్ఞానం అనే ప్రసాదం పెట్టండి అని వాళ్ళు అడిగిన విధానం మనకు గురువులు చెప్తున్నారండి. మనం ఎప్పుడైనా గురువుల్ని అలాంటి మాట అడిగామా? నిజంగా గురువుకు ఆనందం కలిగించే విషయం ఏమిటంటే తన స్వరూపం గురించి తాను ప్రశ్నించడం. లోకంలో మనం ఏం చేస్తున్నామంటే మనకు అన్యంగా ఉండే దాని గురించి అడుగుతున్నామండి. ఏది అడిగినా ఏది అడుగుతున్నామంటే మనకు అన్యంగా ఉండేది. నా కొడుకు బాగా చదవాలంటున్నాం, వాడు నాకు అన్యంగా ఉన్నాడు. నా కూతురు నా మాట వినాలంటున్నాం, ఆవిడ నాకు అన్యంగా ఉంది. ఇవన్నీ అన్యంగా ఉన్నాయి. కానీ వారు ఎప్పుడు ఆనందపడతారంటే మన స్వరూపం గురించి మనం ప్రశ్నించినప్పుడు, మన సాధన గురించి మనం వాళ్ళని ప్రశ్నించినప్పుడు, మన ప్రయాణంలో ఉండేటువంటి అడ్డంకుల్ని గురించి అడిగినప్పుడు. ఎందుకంటే మహాత్ములు ఎంత దయామయులంటే మనం అడగకుండానే అడ్డంకుల గురించి చెప్తారే. వారి బోధామృతం అంతా దేని గురించి ఉంటుంది? మనం ఇవాళ ప్రారంభంలో చెప్పుకున్నామే, గురువు చెప్పే విషయాలు రెండే, 1 తొలగించడం, 2 నిర్మించడం. మీరు ఏ బోధ అయినా వినండి, ఇదే ఉంటుంది. ఎందుకు మాటి మాటికి ఇదే చెప్తున్నారంటే మనకి తీసే కొద్దీ మొలకలు వస్తూ ఉన్నాయండి, అదే కారణం. పల్లెటూళ్ళలో పొలాలకు వెడితే ఒక ఆకు ఉంటుందండి, పాయలాకు అంటారా పొలాల్లో, అది ఎత్తి వేసే కొద్దీ ఏమాత్రం ఉన్నా మళ్ళీ వచ్చేస్తుంది. ఆ ఆకు ఒక లక్షణం ఉంటుంది, ఆకు జాగ్రత్తగా తీయాలి. ఇంత తొడిమ అది మనకు పడిపోయినా దాని గురించి మళ్ళీ కాస్త వర్షం పడింది అనుకోండి మళ్ళీ పరిచేసుకుంటున్నది. ఎన్నాళ్ళు తీస్తారు కలుపు అంటే ఉన్నది తొలిగేంత వరకు తీయాల్సిందే, అవునా కాదా? వ్యవసాయంలో తెలుస్తుందిగా, అసలు పంట పండాలంటే కానిది తీయాలనే సత్యం వ్యవసాయం చేసే వాళ్ళందరికీ తెలుస్తుందండి. అలాగే ఆధ్యాత్మిక వ్యవసాయంలో కూడా మనం కావాలనుకున్నటువంటి బ్రహ్మ ఆనందం అనే పంట పండాలంటే ఈ కానివి వచ్చే కొద్దీ తొలగించడం జరగాల్సిందే. ఇంకో రహస్యం ఉందండోయ్, తొలగించడం సరిగా లేకపోతే అసలు పైరుకు పెట్టిన బలం కూడా కాని పైరు లాగేసుకుంటుంది, అవునా కాదా? మీరు అసలు పైరుకి బలం పెడతారండి, కలుపు తీయకుండా బలం పెడితే దేనికి పడుతుందండి బలం అంతాను? కలుపుకే పడుతుంది. ఎవరైనా సరే కలుపు తీసిన తర్వాత బలం పెడతారా లేక కలుపు తీయకుండా బలం చల్లేస్తారా? ఎలా చల్లుతారు మీరు? కలుపు తీసి బలం చల్లుతారు. కానివి తీసి కావలసింది పెట్టాలండి. అలాగే ముందు బ్రహ్మజ్ఞానం పొందడం తర్వాత ముందర ముందు ఏవి మనకి అడ్డుపడి మనకి కానిది పెరుగుతోందో దాని ముందు నిర్మూలన చేసుకోవాలి. అందుకని ఆధ్యాత్మికంలో రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, నిర్మాణ పద్ధతి, నిర్మూలన పద్ధతి, విధాయక పద్ధతి, విధ్వంసక పద్ధతి అని రెండే చెప్పారు వారు. వారి ఉపన్యాసం అంతా కూడా దాని మీదే జరిగేది. ఎందుకంటే ఉన్నది అదే కనుక కావలసింది పొందాలంటే కానిది తీసేయడం. ఈ కానిది తీసేసుకోవడానికి ఇన్ని సత్సంగాలు కూడా. సత్సంగాలు ఎందుకు పెడుతున్నారండి గురుదేవులు? ఎందుకు మనకి సత్సంగాలు ప్రోత్సహిస్తున్నారు? అమ్మ కూడా మనకు సంకల్పంలో ఏం చెప్తున్నారు? నిరంతర సత్సంగ ప్రాప్త్యర్థం. నిరంతర మనకి నిరంతరం డబ్బు రావాలని చెప్పడం లేదే సంకల్పంలో. నిరంతరం మీరు కోటీశ్వరులు కండని చెప్పడం లేదే ఇది సంకల్పంలో. ఎందుకు నిరంతర సత్సంగం చెప్తున్నారంటే ఇవి బయటవి ఎన్ని ఉన్నా ఈ ఒక్కటి లేకపోతే మనంత నిరుపేదలు ఎవరూ లేరండి. మనకు బయట ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, కావలసిన సంపదలు అన్నీ ఉన్నాయి, కానీ సత్సంగం అనేది లేదనుకోండి మనకంటే పేదవాళ్ళు ఎవరూ ఉండరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అత్యంత ధనవంతుడు ఎవరు? తన స్వరూపాన్ని తాను ఎనిగినవాడు, తన ఇల్లేదో తాను గుర్తించినవాడు, తానెవరో తాను తెలుసుకున్నవాడు అత్యంత ధనవంతుడండి లోకంలో. మరి అత్యంత నిరుపేద ఎవడు, నిరంతర దరిద్రుడు ఎవరంటే మనకి ఆ విషయంలో రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, దరిద్రుడు ఎవరు అని ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు దరిద్రుడు ఎవరంటే మీరేమంటారు? పొలం లేని వాళ్ళండి, ఇల్లు లేని వాళ్ళండి, లేకపోతే బంగారం లేని వాళ్ళండి అంటారు. కానీ వేదాంతం ఏం చెప్పింది? ఆత్మదోషేణ దరిద్రత ఇది చెప్పారు. దరిద్రుడు అంటే ఎవరంటే ఆత్మదోషంతో ఎవడుంటాడో వాడే దరిద్రుడు. మరి ఆత్మదోషం ఎక్కడ తెలుస్తుంది అంటే జన్మ జన్మలకి కారణమైనటువంటి వాసనని మళ్ళీ ఈ జన్మలో కూడా పెంచుకోవడానికే క్రియలు చేసి కర్మ ఎవడు కూడబెట్టుకొని తన స్వరూపాన్ని ఎరుగలేకుండా ఉన్నాడో వాడే నిత్య దరిద్రుడు. ఇప్పుడు మనం సంపన్నులమా దరిద్రులమా? బయట ప్రపంచంలో సంపన్నులు అనుకుంటున్నాం, నాలుగిళ్ళున్నాయి, 4 కోట్లున్నాయి, ఇవి బయట సంపన్నత. బయట వాళ్ళని అడిగితే ఇదే చెప్తారు. కానీ గురువుని అడిగితే ఏం చెప్తారు? సంపన్నుడు ఎవరు అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడే సంపన్నుడు, తన స్వరూపం తాను ఎరిగిన వాడే సంపన్నుడు. అదేంటండి ఈ బాహ్యమైనటువంటివి కావా? మనకమ్మ చాలామార్లు చెప్పారు, మీరు బాహ్యమైనవి చూసుకొని నేను గొప్ప అని మీరు అనుకుంటున్నారో అది అంతా కూడా ఇంతకు ముందర ఎవరో అనుభవించిందే. మనకు మన గురుదేవులు ఒక్క మాటలో తేల్చేశారు, ఇదంతా ఎంగిలి అబ్బాయి అన్నారు. అమ్మ మనకు చాలామార్లు చెప్పారు, ఎంగిలేమిటి? బయట మీరు అనుభవించే ప్రతిదీ ఎంగిలే. ఒకసారి మన ఇళ్ళ దస్తావేజులు తీయండి, మీకు అర్థమవుతుంది ఎవరి దగ్గర నుంచి మన తాత కొన్నాడు. అర్థమైంది కదా, ఫలానా వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అబ్బాయి మీరు మాకు అమ్మారు కదా అంతకుముందు ఎవరిది అని అడగండి. వాళ్ళు చెప్తారు అంతకుముందు ఇంకోళ్ళ దగ్గర మేము కొన్నాం. వాళ్ళని అడగండి అంతకుముందు ఎవరి దగ్గర కొన్నారో తెలుస్తుంది. అంటే ఏం తెలుస్తుంది దీనివల్ల? నాకు ముందర ఎంతోమంది మారారు, స్థలం ఇదే, స్థలం ఒక్కటే, కానీ మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమండి, ఎవరైనా ఇంట్లో ఉన్నవాడు దీన్ని నమ్మేసుకొని ఇంకో చోట పోదాం అనుకుంటాడా? ఉన్న ప్రతివాడు ఏమనుకుంటాడంటే ఇది నాది ఇది నాది. మరి అంతకుముందు వాళ్ళు మాత్రం అనుకోలేదా? ఇప్పుడు నేనున్నాను, ఈ ఇల్లు నాది అంటున్నాను. అంతకుముందు ఎవరో ఉన్నారు నాదనుకోకుండానే ఇంట్లో ఉన్నారా? అంతకుముందు ఎవరో ఉన్నారు నాది అనుకోకుండానే ఉన్నారా? వచ్చిన ప్రతి వారు నాది 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 అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది ఎంతమంది చేతుల్లోకి మారిపోయి వచ్చిందో మనకు వెనక పేపర్లు తీస్తే అర్థమవుతుంది కదా. అలాగే ఈనాడు మనకు వచ్చిన ఈ జన్మ కూడా నీ అదృష్టవశాత్తు వచ్చింది. ఇక్కడ నాది అనుకోవడం ఇల్లు స్థలాలు నావి అనుకోవడం ఎంత వెర్రితనమో, ఈ దేహం కూడా ఇంతకు ముందర ఎన్నో దేహాల్లో నుంచి మారి మారి వచ్చింది, ఇప్పుడు ఇది నాది అనుకోవడం కూడా అంతే వెర్రితనం అంటున్నారు గురువులు. స్థలాలు పొలాలు నావి అనుకోవడం ఎంత వెర్రితనమో, ఈ స్థలంలో నేనుంటూ ఈ ఇంట్లో నేనుంటూ ఈ దేహం నేననుకోవడం కూడా అంతే వెర్రితనం. ఎవరికైనా ఖాళీ చేయాలనిపిస్తుందా అండి ఇల్లు? ఎవరికైనా ఎన్నాళ్ళున్నా తృప్తి తీరదండి. ప్రతి చోట అక్షంతలు, 90 ఏళ్ళు వచ్చిన వాడు కూడా అక్షంతలు వేయించుకొని ఇంకో 100 ఏళ్ళు బ్రతుకునాయన అని అంటే వాడికి సంతోషం. అదే రేపు ప్రొద్దున పోతావురా అన్నావు అనుకోండి, 90 ఏళ్ళు వచ్చాయి, పుట్టినరోజు వచ్చింది, ఆశీర్వదించమన్నారు, రేపు పోదువుగాక అని అక్షంతలు వేసావనుకో, వాడు కేక్ కూడా పెట్టకుండా బయటికి పంపించేస్తాడు. నిన్ను శుభమా అంటూ పిలిస్తే నన్ను పోమంటావా అని. 90 ఏళ్ళు వచ్చిన ఆరాటమే కదా, ఇంకా ఏదో చేయాలనే పోరాటమే కదా. ఇన్నేళ్ళు వచ్చాయి, తప్పు అనడం లేదు, వయస్సుని తప్పు పట్టడం లేదండి. మీ భాగవతం చదవండి, భారతం చదవండి, ఎక్కువ కాలం బ్రతకడం తప్పు కాదండి. ఉన్న కాలంలో అసలు సత్య వస్తువుని ఎంతవరకు పట్టుకున్నావు? మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కుడగు గ్రంథార్థంబులు విన్నాడవు వినదగినవి ఉన్న ఆడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. భాగవతంలో శౌనకాది మహామునులు సూత మహర్షుల వారు వచ్చారు. సూత మహర్షుల వారు రాగానే ఇప్పుడు మనం గౌరవం దేనివల్ల ఇస్తామండి ఒక వ్యక్తికి? బాగా తెల్ల జుట్టు ఉంటేనో, బాగా గడ్డం ఉంటేనో, లోకంలో బాహ్యమైనటువంటి వేషాలకి ఆకర్షితులవుతూ ఉంటారు కదా. సత్యం పట్టుకోవడానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. మన బాబూజీ మహారాజ్ వారిని చూసినప్పుడు ప్రపంచం ఏమనుకున్నారండి? వీరెవరో షౌకార్లు అయి ఉంటారు, ఏ బంగారు వ్యాపారాలు చేస్తారో, ఏ వజ్రాలు వ్యాపారం చేస్తారో ఈయన అని అనుకునేవారు. ఎందుకని, ప్రపంచంలో ఒక ఆలోచన విధానం ఉంది, కాషాయం కడితేనే, జుట్టు ముడేస్తేనే, గడ్డం బాగా పెంచితేనే, మెళ్ళో ఇంతెంత రుద్రాక్షమాలలు వేస్తేనే, ఒక గురువు ఒక ఇది అంటే ఇది ఒక ఆలోచన వచ్చేసింది మనకి. కానీ మనకు మహాత్ములు ఏం చెప్తున్నారంటే, వేషం ద్వారా ఏది రాదబ్బాయ్. ఈ వేషంలో ఏం తెలుస్తుంది? గౌరవం వస్తుందేమో, కానీ నిజమైనటువంటి గౌరవం దేని ద్వారా వస్తుంది అంటే జ్ఞానం ద్వారానే. జ్ఞానం ద్వారానే నిజమైనటువంటి స్థితిని మనం పొందగలుగుతాం. అలాగే ప్రపంచంలో ఆయన చాలా వయస్సు ఉంది ఆయనకి. ఎవరికి? సూత మహర్షుల వారికి. శౌనకాది మహామునులు ఆయన్ని నైమిషారణ్యంలో కూర్చోబెట్టి మన్నాడవు చిరకాలము, ముందు దేన్ని చూస్తున్నారండి? వయస్సును చూస్తున్నారు. మన్నాడవు చిరకాలము, చాలా ఏళ్ళ నుంచి ఉన్నావు, ఏమండి ఉంటే ఏమైనా గొప్పతనమా? ప్రపంచంలో అంటారు ఎన్నేళ్ళయ్యా నీకంటే, నాకు 60 వచ్చాయి 80 వచ్చాయి, మా ఇంటి ముందు మర్రి చెట్టు కూడా ఉన్నాయండి 120 ఏళ్ళు అంటాడు అనుకోండి, ఇప్పుడు దానికంటే నీ వయసు తక్కువేగా? ఏమైనా వయస్సులో ఏమైనా గొప్ప అనుకుంటే ఒక జడమైన చెట్టు నీకంటే గొప్ప వయస్సులో. మరి అంతకాలం మనం ఉండడం లేదు కదా, మరి ఉండడమే గొప్ప అయితే చెట్టు కంటే గొప్ప ఏం కాదుగా నువ్వు. మరి దేనివల్ల నీ గొప్పతనం వస్తుంది? కన్నాడవు పెక్కుడగు గ్రంథార్థంబులు. ఒకటి, ఎక్కువ వయస్సు ఉండడం ఒక లక్షణం గొప్పతనం. రెండవది ఏమిటండి? చదవవలసినటువంటి గ్రంథాలు చదవడం. ఇప్పుడు వయస్సులో చాలా తెలుసుకుంటాం, ఏది తెలుసుకుంటే మరలా మనం ఇక తెలుసుకోవలసినటువంటి అవసరం లేదో, ఏది తెలుసుకున్నందువల్ల అమితమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతామో, వాడికి ప్రదేశం ముఖ్యం కాదండి, ఎక్కడికి వెళ్ళినా వాడి ప్రపంచాన్ని వాడు సృష్టించుకుంటాడు. కొంతమంది చూడండి, ఏ గుణం కలిగినటువంటి వాడు అక్కడికి వెళితే ఆ గుణం కలిగిన వాడిని తయారు చేసుకుంటాడే. బాగా సినిమాలు చూసేవాడు ఏం చేసుకుంటాడు? తనతో పాటు పిచ్చున్నవాడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటాడు, అవును కదా. ఒక పేకాట ఆడేవారు ఇంకొక కొత్త ఊరు వెళ్ళారనుకోండి, వాడు దేన్ని చూసుకుంటారు? ఇక్కడ ఎవరైనా ఆడేవాళ్ళు ఉన్నారా, వాళ్ళతో సాంగత్యం ఏర్పరచుకుందాం అనుకుంటాడు. అలాగే జ్ఞాని ఎక్కడికి వెళ్ళినా తన మనో సామ్రాజ్యాన్ని తాను సృష్టించుకుంటాడు. తన ఆనందాని కోసం తెచ్చుకోడండి. అసలు తనను తానే ఉన్నాడనే సత్యం గుర్తించిన వాడు అక్కడ ఒకదాన్ని తానే కల్పించుకుంటాడు. గారడీవాడు ఎలాగైతే కావలసిన సామాగ్రితో వెళ్ళి బయట ఉండేటువంటి దాన్ని వాడు సృష్టించుకుంటాడు. గారడీవాడు అంటే తెలుసు కదా, మనకు సర్కస్ వాళ్ళు వస్తారు కదండి ఊళ్ళలోకి, వాళ్ళు ఏం చేస్తారు, ఓ చిన్న గుడారంతో వస్తారు, ఓ చిన్న బగ్గీతో వస్తారు, బండితో వస్తారు. కానీ వాళ్ళ సామాన్ ఎంత ఉంటుందండి? మనకు అనిపిస్తుంది ఇంత విశాలమైన ఇల్లు కట్టుకొని ఉన్న సామానంతా చిందరవందర చేసి కొంపంతా కొల్లేరు చేసుకుంటా వాడు ఇంత కొంపని ఇంత బండిలో కట్టుకొని వస్తాడు సర్కస్ వాడు. మనకు అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే లంకంత కొంపలో నేను చచ్చిపోతున్నాను, ఎక్కడ వేసిన అక్కడే ఉంటున్నాయి, వీడు ఇంత సామాను ఇంత బండిలో ఎట్లా పెట్టాడు అనుకుంటాం మనం. వాడు ఏం చేస్తాడు, ఒకదానిలో ఒకటి పెట్టి ఇంత సామాగ్రిని ఇంతలో పెట్టి వాడు మోసుకొస్తాడు. ఒక గారడీవాడికే ఇన్ని తెలివితేటలుంటే వాడికి తెలివిచ్చిన భగవంతుడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. ప్రపంచంలో భగవంతుడు కూడా అలాగే తెచ్చాడు. కం వాయుర్జ్యోతి ఆపహ పృథివీ విశ్వస్యధారిణి, ఆయన ఎంత గొప్పవాడండి నారాయణుడు. వాయువు మొట్టమొదటిది, ఖం ఆకాశం, వాయుహు గాలి, జ్యోతి అంటే నిప్పు, తర్వాత ఆపహ నీరు, పృథివీ భూమి, ఈ పంచభూతాల్ని విశ్వమనే పెట్టెలో పెట్టేశాడండి నారాయణుడు. ఎంత గొప్పవాడు, మనం ఒక్కదాన్ని పట్టలేకపోతున్నాం. ఆకాశం అనంతంగా కనిపిస్తుంది, వాయువు తర్వాత స్థానాన్ని ఆక్రమించింది, తర్వాత అగ్ని, ఆ తర్వాత జలం, ఆ తర్వాత పృథ్వీ. మన బ్రతుక్కి మనం ఎంతవరకు చూడగలుగుతున్నామండి? ఈ గోడవతల మనిషి ఉన్నాడో లేదో చూడాలంటే మన ప్రజ్ఞ సరిపోవడంలే. గోడ ప్రక్కన మనిషి ఉన్నాడా లేదా, పోనీ ఇంట్లో ఉన్నాడా లేదా తెలియాలంటే లోపలికి వెళ్ళాలి. మన దృష్టి ఎంతటిది, ఈ కనపడేటువంటి వాళ్ళలో కూడా మనం ఎంతవరకు చూడగలుగుతున్నాం, అందరినీ గుర్తుపెట్టుకోగలుగుతున్నామా? అంటే మన యొక్క స్థాయి ఎంతవరకు ఉన్నది, కానీ ప్రపంచంలో భగవంతుడి యొక్క లక్షణం ఎంత గొప్పగా ఉంది. ఆకాశాన్ని, వాయువుని, అగ్నిని, నీటిని, మనముండేటువంటి ఈ భూమిని ఒక్క పేరుతో పెట్టేశాడు విశ్వం. అదే విష్ణు సహస్రనామంలో మొదటి నామమై కూర్చుంది. నువ్వు ఇప్పుడు ఈ ఒక్క నామాన్ని చదివితే విరాట్ రూపం ఒకసారి కళ్ళలోకి రావద్దా అండి? కొంతమంది చూడండి, ఆ పాట వింటూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటాడు ఒక ఆయన. ఆ దృశ్యం చూస్తూ ఉంటే నా కళ్ళల్లో కళ్ళు చెమర్చాయంటాడు ఒక ఆయన. ఆ దృశ్యం చూడగానే కోపం వచ్చిందనేవాడు కూడా అక్కడ ఉంటాడు. ఒక నామం చదవగానే పరమాత్మ వైభవం కళ్ళ ముందు కనపడింది అనుకోండి, అది నిజమైన పారాయణ. పారాయణం నిజంగా ఎప్పుడవుతుంది? ఇప్పుడు ఒక సహస్రనామం చదివినా, అది విష్ణు సహస్రనామైనా లలితా సహస్రనామైనా, మన అమ్మ మనకు చాలామార్లు చెప్పారు, మీరు చదివే నామాల్లో ఒక్క నామం మీ మనస్సుని తాకి ఒక్కసారి మీరు విచారణ చేసి ఆ దృశ్యం మీ కళ్ళ ముందు కదలాడి నువ్వు పారాయణం చేసిన దైవం ఇంత గొప్పవాడిని నీ మనస్సు అనుభూతి చెంది ఆ రసస్పందన ఒక్క క్షణం కలిగినా అది నిజమైన పారాయణ ఫలితమే. మన గురుదేవులు అక్షర సత్యం చెప్తారు. ఎక్కడా కూడా మనకి అనుభవంలో లేనిది మన గురుదేవులు చెప్పరు. ఏది మనం పొందాలో దాన్ని చూపించాడు. విశ్వమనే పదం ఒక్కటి చదివామనుకోండి, ఆ ఒక్కటి చాలదా, పంచభూతాలన్నీ ఆ పేరులో పెట్టేశాడు. ఇప్పుడు మనం ఈ ఐదు భూతాలు మనం పరిధిలో కంటితో చూడలేనివి, ఎక్కడో పిడుగుపడిందండి మనం వినగలమా? ఎక్కడో మెరుపు మెరిసింది మనం చూడగలమా? ఎక్కడో వస్తూ ఉంది మనం తాకిన అనుభూతిని పొందగలమా? అంటే ఇవన్నీ కూడా ఇంద్రియాల పరిధిలో ఉంటేనే అనుభవానికి వస్తాయి. కానీ ఇవన్నీ కూడా మనకు ఒక నామంలో పెట్టేశాడు భీష్మ పితామహులు వారు, విశ్వం. ఇప్పుడు విశ్వం అంటే మనకు అర్థం కాదేమోనని విష్ణుహు మళ్ళీ దిగొచ్చాడు. అంటే పంచభూతాలతో మిళితమైనటువంటి విశ్వాన్ని చూపించి ఆయన ఎవరో కాదయ్యా, విష్ణుహు వ్యాపించి ఉన్నవాడే. అంటే ఈ విశ్వంలో ఎవరున్నారు? విశ్వంలో విష్ణువు ఉన్నాడు. అంటే విష్ణువు ఏమై ఉన్నాడు? సర్వం వ్యాపయతీతి ఇది విష్ణుహు. సర్వం తానై ఉండి తన లోపల ఏది ఉన్నదో తన బయట కూడా అదే ఉన్నది. దీనికి ఉపమానం ఏం చెప్పారంటే, రామకృష్ణానంద స్వామి వారు గులాబ్ జామున్ చేస్తారు కదా అమ్మగారులు గులాబ్ జామున్, ఈ గులాబ్ జామ్ చేసేటప్పుడు మామూలు ఏ రుచి లేని పిండే కదా ఉంటుంది, అంతే కదా, ఏ రుచి లేని పిండి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండితో మనం కావలసిన ఆకారంలో తయారు చేసి పాకంలో పడేసామనుకోండి, ఇప్పుడు దాన్ని ఇలా ముంచేసామనుకోండి పాకంలో, ఇప్పుడు ఆ గులాబ్ జామ్ లోపల ఏముంది? తీపే ఉంది. బయట ఏముంది? తీపే ఉంది. అంటే దేనిలో మునిగితే ఆ మాధుర్యాన్ని మనం అనుభవించగలుగుతున్నామంటే దానిలో పూర్ణంగా మునిగినప్పుడే. బాగా గుర్తుపెట్టుకోండి, వేసిన వెంటనే తీసుకొని తిన్నాను అనుకోండి, నాకు ఆ మాధుర్యం ఎక్కడ దాకా అందుతుంది? వేసిన వెంటనే తీసుకొని తిన్నాను అనుకోండి, ఇప్పుడు ఆ మాధుర్యం నాకు ఎక్కడ దాకా అంటుతుంది? పైదాని వరకే అంటుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం తెలుస్తుంది నాకు? పిండే తెలుస్తుంది. మీరేమంటారు? ఇది సరిగా దీనిలో మునక్క ముందే తిన్నారండి, అందువల్ల మీకు పైన తీపిగా తగిలింది, లోనుండేటువంటి ఆ ఏదైతే దానికి ఉన్న లక్షణం అది మారలేదు. ఇప్పుడు మారకపోవడానికి కారణం ఏమిటి? పూర్తిగా దానిలో మునగకపోవడం. అలాగే భగవంతుడిలో మనం పూర్తిగా మునగక ముందరే అనుభవించేశామనుకుంటున్నామండి, అదే తేడా. భగవంతుడిలో పూర్తిగా మునగక ముందరే, దానిలో మనం పూర్తిగా మనం దానిలో ఊరక ముందరే మనం ఏం చేస్తున్నాం? కొద్దిపేటి పారాయణానికే, కొద్దిపాటి ప్రవచనానికే మనం అనుకుంటున్నాం, నేను గులాబ్ జామ్ అయిపోయాను, నేను రసగుల్ల అయిపోయాను, నేను ఎంతసేపు చేశాను, ఎంతసేపు ప్రవచనం చెప్పాను అనుకుంటున్నాను అంతే. కానీ ఎప్పుడు అనుభూతి నాకు అందుతుందంటే పూర్ణంగా మునిగినప్పుడే. ఇప్పుడు పూర్ణంగా మునిగిందనుకోండి, లోపలేముంది? మాధుర్యమే. బయట ఏముంది? మాధుర్యమే. ఇప్పుడు ఆ మాధుర్యం అనుభవించిన వాడు ఎక్కడున్నా దానికి లోటు ఉంటుందా? జ్ఞాని అలా ఉంటాడే, గురువు అలా ఉంటాడు. ఎలా ఉంటాడు గురువు అంటే, మీకు ఉపమానం చెప్పాను కదా అని గులాబ్ జామ్ అనుకోకండి గురువు అంటే, మీకు అర్థం కావడం కోసం. ఎందుకంటే ప్రపంచంలో ఏ వస్తువు చేత పోల్చబడేవాడు కాదండి గురువు అంటే. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా పరిణామం చెందేవి, అవి ఒకచోట ఉండి ఒకచోట ఉండనివి. ఇప్పుడు నాకు ఇప్పటికిప్పుడు ఆగ్రా వెళ్ళేటప్పుడు ఏం పెడతారండి ఆగ్రాలో? స్వీట్లు అమ్ముతారు, పేడ రైల్లో అమ్ముతారు. ఢిల్లీ వెళ్ళేటప్పుడు అక్కడ తగులుతాయి మనకి. ఇప్పటికిప్పుడు నాకు తినాలని ఉందనుకోండి, తెస్తారా? అక్కడికి పోతే కానీ దొరకదు. ఎందుకని? అది ఆ ప్రాంతానికి చెందింది కనుక. అంటే మరి ఇక్కడ భగవద్ అనుభూతి పొందాడనుకోండి, వీడు కూడా నేను అక్కడికి వెడితేనే అనే అనేది లేదండి. వీడు ఎక్కడున్నా అనుభూతి చెందగలడు. అలాగే మహాత్ములు మనకు ఎలా కనిపిస్తున్నారంటే, మన మధ్యకు రావడం వలననో, మనతో సాన్నిహిత్యంగా ఉండడం వలననో, మనకు అందుబాటులో ఉండడం వలననో, మనం కూడా ఎలా చూస్తున్నాం మహాత్ములంటే మనలాగే చూస్తున్నాం. ఇది పెద్ద అజ్ఞానం. ఎందుకని? గురువుల యొక్క ఆ పొందినటువంటి ఆనందాన్ని మనం పొందలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి, తండ్రి సంపాదిస్తే కొడుకు వారసుడైపోతున్నాడు కదా, మనం గురుబిడ్డలుగా ఉండి గురువు పొందినటువంటి ఆనందానికి మనం వారసులు కాకుండా ఎడిపోతున్నాం. ఆ వారసులు కాకుండా ఉండడానికి కారణం ఎక్కడ వస్తుందంటే మనలోనే వస్తుంది. ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడూ సంసిద్ధులే. అమ్మ ఎప్పుడూ చెప్పారు, బయట ఉండే ఆస్తిపాస్తుల్లాగా కాదు గురువు సంపద అంటే, ఈ గురు సంపదకి అందరూ వారసులే. అర్హత ఏమిటి? అది మనం సంపాదించుకోవాలి. అక్కడ గురువు అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ ఆదరిస్తాడు, వారికి ఎక్కువ తక్కువ ఉండదు, ఎందుకంటే సృష్టి వారిది కనుక. కానీ ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క గొప్పదనం వస్తుందండి, ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క గొప్పదనం వస్తుంది. ఆ వస్తువు ఉండే స్థానాన్ని బట్టి వస్తుంది. రామకృష్ణానంద స్వామి వారు ఒక మాట చెప్పారు, దీపాన్ని చూడగానే అందరూ నమస్కారం చేస్తారు కదా, ఇదే దీపం ఒక శవం తలవైపున ఉందనుకోండి మీరు నమస్కారం చేస్తారా అని అడిగాడు ఆయన. దీపం ఉంది కదా, ఈ దీపం ఎక్కడుంటే నమస్కారం చేస్తారు మీరు? ఒక దైవ సన్నిధానంలో ఉంటేనో, లేకపోతే ఒక పవిత్రమైన సన్నిధానంలో ఉంటే నమస్కారం చేస్తారు. అదే ఒక తలవైపున దీపం పెట్టారు వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ కూడా నమస్కారం చేస్తారా? అక్కడ పవిత్ర భావన వస్తుందా మీకు? అంటే దీపంలో ఏం మార్పు ఉంది? ఇక్కడ పెట్టింది ప్రమిదే, అక్కడ పెట్టింది ప్రమిదే, ఇక్కడ పోసింది నూనె, అక్కడ పోసింది నూనె, ఇక్కడ వేసింది వత్తే, అక్కడ వేసింది వత్తే, ప్రకాశంలో కూడా మార్పు లేదు. దైవం దగ్గర దీపము, అక్కడ ఏది వెళ్ళిపోయిన వారి దగ్గర పెట్టిన దీపము ఒకేలాగా వెలుగుతోంది. మరి ఎందుకని నువ్వు నమస్కారం చేయడం లేదంటే, అక్కడ స్థానంలో మార్పు ఉంది కనుక. అలాగే మహాత్ములు ఏం చేస్తారు? వెళ్ళినటువంటి చోట వారు వారి ఆనందాన్ని మనకు అందించడానికి వెళ్ళినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంగా వాళ్ళకి అయిపోతుంది అక్కడ. అందుకని జ్ఞానుల స్థానానికి మన యొక్క స్థానానికి పోలిక ఎప్పుడు పెట్టుకోకూడదు. వాళ్ళు ఎక్కడికి పెడితే అక్కడ వాళ్ళు దాన్ని సెట్ చేసుకుంటారు. ఎందుకని ఎత్ర ఎత్ర వాళ్ళు ఎక్కడికెక్కడికైతే ప్రయాణం చేస్తారో వాళ్ళ మనస్సు దేని యందు ఊరి ఉన్నదో వారు దాన్నే అనుభవిస్తారు. అందుకని బయట ఉండేటువంటి వాటికి వారికి సంబంధం ఉండదని లోకంలో కొద్దిపాటి అలదడి కలగాలే మన మనస్సు కకావికలమైపోతుంది. కానీ జ్ఞాని ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉంటారు. బాబూజీ మహారాజు వారు వారి దివ్య చరిత్రలో మొదటి భాగంలో ఓ చిన్న సంఘటన, ఓ చోట పెళ్లి వేడుక జరుగుతోంది. బాబూజీ మహారాజు వారు అలా నడుచుకుంటూ వెడుతున్నారు. ఆ పైన కృష్ణుడు విగ్రహం మురళి పట్టుకొని వ్యత్యస్తమైన పాదార విందాలతో అందంగా మురళీమోహన రూపం చక్కగా ఉంది. స్వామి చూస్తూ వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికీ అక్కడ ఒక జరగకూడని సంఘటన ఏదో జరిగింది, ఒక ఇబ్బంది జరిగింది. ఇప్పటిదాకా వేడుకతో ఉన్నటువంటి ఇల్లు కాస్త గందరగోళం అయిపోయింది. ఏడుస్తున్నారు అక్కడ. అప్పుడు స్వామి ఎవరిని చూశారు? మురళీకృష్ణుడిని చూశారు. మనమేమో వ్యక్తుల్ని చూస్తున్నాం, మారే వ్యక్తుల్ని చూస్తున్నాం, మారే పరిస్థితుల్ని చూస్తున్నాం, మారే వాటితో మమేకమయ్యాము గనక ఆ మార్పుని చూసి మన మనస్సులో కదలికలు వచ్చాయి. కానీ మహాత్ములు ఏం చూస్తున్నారు? మారే ప్రపంచంలో మారని వాడు చూస్తున్నారు. అది మన గురుదేవులు చూపించారు, మీరు కూడా ఇలా చూడండి. అందుకనే గురుదేవులు నడిస్తే చరిత్ర, మాట్లాడితే చరిత్ర. వారు మాట్లాడకపోయినా బోధ ఉంటుందండి. అక్కడ గురుదేవుల దగ్గర మాట్లాడితేనే కాదు బోధ. కొన్నిటికి సమాధానం చెప్పరు వాళ్ళు, అలా చెప్పకపోవడం కూడా బోధే. చెప్పారా అది బోధే, చూశారా బోధే, సైగ చేశారా బోధే. ఎందుకని అసలు బోధే వారి స్వరూపం గనక. బోధకి గురుదేవులకి వేరు లేదు అక్కడ. గురుదేవులు ఏది చేస్తారో అది మనకు అర్థం చేసుకునే ప్రతివాడికి అది ఒక బోధ. అది మనస్సు కలిగితే వినపడుతుందండి. చంటిపిల్ల ఉంటుందండి, చంటిపిల్ల యొక్క చేష్టల అర్థాలు ఎవరు తెలుసుకుంటారు చెప్పండి? తల్లే తెలుసుకుంటుంది. వాడి భాష ఎవరికి అర్థమవుతుంది? వాడు తాత నాన్న ఏదో అంటాడు, దానికి పరిభాష ఎవరికి తెలుస్తుందండి? తల్లికే తెలుస్తుంది. కానీ ఎదుటివాడు ఎవడో వచ్చి వింటే అది పిచ్చి చేష్టల్లాగా, పిచ్చి మాటల్లాగా అనబడతాయి. కానీ ఎవరైతే గురు హృదయానికి దగ్గరగా ఉంటారో వాళ్ళ ప్రతీసైగా గురుదేవులు ఎలా చూస్తున్నారు ప్రపంచాన్ని. మనం చరిత్ర చదువుతూ ప్రయాణం చేయాలండి గురుదేవులతో. ఒక్క గురుదేవుల చరిత్ర కాదండి, మీరు ఏ గ్రంథం చదివినా దాంతో మీరు వెళ్ళాలి. ఓ రామాయణం చదివితే రాముడితో పాటు వెళ్ళాలి, ఒక భాగవతం చదివితే కృష్ణుడితో పాటు వెళ్ళాలి. వెళ్ళామనుకోండి, అప్పుడు కృష్ణుడిని చూడొచ్చు, కనపడుతున్న ప్రదేశాలు చూడొచ్చు, కృష్ణ హృదయం మనకు అందుతుంది, ఆయన చెప్పే బోధ నీకు తెలుస్తుంది. ఎలాగా? మనోప్రయాణం అది. ఇప్పుడు నువ్వు కనుక్కున్నంత మాత్రాన్ని ఇప్పుడు త్రేతాయుగం తెమ్మంటే నేనెక్కడ తీసుకురాను, ద్వాపర యుగం తెమ్మంటే నేను తీసుకురాలేను. కానీ మనోప్రయాణం ద్వారా మన ఎన్ని యుగాలకైనా వెళ్ళిపోవచ్చండి. నరసింహస్వామిని అనుభవిస్తే కృతయుగంలోకి వెళ్ళిపోతాం, రాముడిని అనుభవిస్తే త్రేతాయుగంలోకి వెళ్ళిపోతాం, కృష్ణుడిని అనుభవిస్తే ద్వాపర యుగంలోకి వెళ్ళిపోతాం, అవునా కదా? కలియుగం ఎలాగో ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోనక్కర్లా, దీన్ని చూస్తే చాలు, ఎలాగో దీనిలో ఉన్నాం గనక. కాబట్టి మనోప్రయాణం చేయండి, అది ఎంత గొప్పగా ఉంటుంది. స్వామి ఎలా చూపించారు? స్వామి దేన్ని చూచి వికారం పొందలేదు ఆయన? అక్కడ వికారానికి అన్నీ మనస్సులు పొందాయి. ఆనందము అదే మనిషి పొందాడు, దుఃఖము అదే మనిషి పొందాడు. మరి ఒక వ్యక్తే రెండు సందర్భాల్లో రెండు విధాలుగా మనం ఆ అనుభూతిని పొందినప్పుడు చూసిన గురుదేవుల్లో ఎందుకు మార్పు రాలేదు అంటే వారు ప్రపంచాన్ని చూశారు, పరమాత్మని పట్టుకున్నారు. మనమేం చూస్తున్నామంటే పరమాత్మను చూస్తున్నాం, ప్రపంచాన్ని పట్టుకుంటున్నాం, దుఃఖం అక్కడే వచ్చింది. ఇంటి మీద ఉన్న కృష్ణుడు వాళ్ళకేమో ఇంటి మీద ఉన్నాడు, మహాత్ములకి అంతటా ఉన్నాడు. అసలు ఇంటి మీద ఉన్న కృష్ణుడు అంతటా ఉన్నాడని తెలిస్తే జరిగిన వికారాలకు దుఃఖం వస్తుందా? ఏమండి, కార్యానికి కారణం తెలిసిందనుకోండి బాధ వస్తుందా? కార్యానికి కారణం తెలియకపోవడమే దుఃఖానికి కారణం. ఒక కార్యం జరిగిందండి, కారణం లేకుండా ఏది జరగదు. ఒక సుఖం వచ్చింది, నేనేదో పుణ్యం చేసి ఉంటాను అందుకు నాకు ఈ సుఖం వచ్చింది అనుకోవాలి. ఓ దుఃఖం వచ్చింది, నేనేదో చేయకూడనటువంటి పొరపాటు చేసి ఉంటాను అందుకు నాకు ఈ దుఃఖం వచ్చింది అనుకోవాలి. ఇప్పుడు దుఃఖానికి రహస్యం తెలిసింది అనుకోండి, పాపం పోయిందని ఆనందపడతాడు. సుఖానికి రహస్యం తెలిసింది అనుకోండి, అయ్యో నా పుణ్యం పోతోంది, ఏ కష్టం రాబోతుందో అని దిగులు పొందుతాడు. వాస్తవానికి దుఃఖం అనేటువంటిది జ్ఞానికి ఆనందం అండి. దుఃఖం అనేటువంటిది ఎందుకు ఆనందం అవుతోంది? నా కర్మ తరిగిపోతోంది, నా పుణ్యం అనేటువంటిది పెరుగుతోంది, నా దుఃఖం తరిగిపో నా దుఃఖం కలిగిందంటే నాకు ఒక పాపం అనేది తొలగిపోతోంది. అందుకని సుఖదుఖాలు రెంటికి కూడా జ్ఞాని ఎలా ఉంటాడు? అతీతంగా ఉంటాడు. ఒక కష్టాన్ని అలాగే ఒక సుఖాన్ని మనం ఎలా చూస్తున్నాం దాన్ని కూడా జ్ఞాని ఎలా చూస్తున్నాడో తెలుసుకోవాలి. ముందు గురుదేవులు ఎలా చూశారు ప్రపంచాన్ని? ఏ వారు కూడా ఇక్కడ ఉన్నారు కదా. ఎందుకంటే అప్పుడప్పుడు మనం గురుదేవుల్ని ఇలా సంచారం చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని మార్లు వారు ప్రపంచంలో ఎలా సంచరించారో తెలుసుకుంటే మనం ఎలా నడవాలో తెలుస్తుంది. మనం దేన్ని చూస్తే దుఃఖం కలుగుతోంది, వారు ఎందుకని అలాంటి నిత్య స్థితిలో ఉన్నారు? ఇప్పుడు రెండు సంఘటనలు జరిగితే అక్కడ మారకుండా ఉన్నవారు ఎవరండి? ఇద్దరే ఇద్దరు, ఒకరు పైనున్న పరమాత్మ, రెండు చూస్తున్న గురుదేవు. ఆయనలో మార్పు రాలే, పరమాత్మలో గురుదేవుల్లో మార్పు లేదు. అంటే మార్పు లేనటువంటిది ఏది? గురుతత్వం, భగవంతుడి తత్వం. మిగతావన్నీ కూడా అవసరాలకు మారిపోతాయి. మన అవసరాలు తీర్చాడనుకోండి శత్రువుబుధాన్ని కూడా చేయేస్తాం. మన అవసరం తీరలేదనుకోండి మనకు మిత్రుడు కూడా శత్రువు అయిపోతాడు. ఇన్నాళ్ళు తెలియకేశానండి చెయ్యి, వాడు పరమ దుర్మార్గుడండి, నాకు ఇప్పుడు తెలిసిందండి, నిన్నటిదాకా చెయ్యి చెయ్యి వేసుకు తిరిగావు కదా అన్నారనుకోండి, ఎందుకో నా మనసుకు నచ్చలేదండి అనేస్తాడు వాడు. వెంటనే వచ్చే మాట ఏమిటి? నా మనస్సుకు నచ్చలేదు. అంటే నీ మనస్సుకు నచ్చితే మిత్రుడు అవుతున్నాడు, నీ మనస్సుకు నచ్చకపోతే శత్రువు అవుతున్నాడు. ఇప్పుడు మనస్సుకు ఎవరిని మిత్రుడిగా చేసుకోవాలి అంటే అసలు శత్రువు లేని వాడిని మిత్రుడిగా చేసుకోవాలి. అసలు శత్రువు లేనివాడు ఎవడండి? భగవంతుడు ఒక్కడే. సమశత్రువు చ మిత్రే చ తదా మానావమానయో, భగవద్గీతలో చెప్పాడు, నాకు శత్రువు లేడయ్యా, నాకున్నదంతా మిత్రులే. మరి దుర్యోధనుడికి నువ్వు శత్రువు కాదా అంటే కృష్ణుడు అన్నాడు, వాడు అనుకున్నాడేమోగా నేను అనుకోలేదు అన్నాడు ఆయన. అది గొప్ప రహస్యం కదా. శత్రుమిత్రులు ఎక్కడ పుడుతున్నారండి? శత్రుమిత్రులు మనస్సులో కలిగేటువంటి ఆలోచన ద్వారానే పుడుతున్నారు. నువ్వు శత్రువు కాదా దుర్యోధనుడికి అంటే వెంటనే కృష్ణ ఏమన్నాడు, వాడు అనుకున్నాడేమో కానీ నేను ఎప్పుడు అనుకోలే. ఇంకా చెప్పాలంటే అర్జునుడికైనా వరం తర్వాత ఇచ్చాడే కానీ దుర్యోధనుడికి ముందే ఇచ్చాడు. మీరు ఎక్కడైనా చూడండి, రాక్షసులకే ముందు వరాలు పెడతాయి. రావణాసురుడికి, హిరణ్యకశ్యపుడికి. ఇంకొక రహస్యం ఏమిటంటే వాళ్లకు వరాలు ఇచ్చిన వాళ్ళు కూడా దేవుళ్ళే. ఎక్కడుంటుంది రాక్షస బుద్ధి అంటే అవసరానికి కాళ్ళు పట్టుకోవడం, అవసరం తెలియని తర్వాత నెత్తిని చెయ్యి అట్టడం. ఇది భస్మాసురుడి దగ్గర నుంచి ఈనాటి వాళ్ళ వరకు వస్తూనే ఉంది. కొమ్ములైతే లేవు కానీ మనుషుల్లో కూడా తిరుగుతున్నారు. కొమ్ములైతే లేవు, పూర్వం కనిపెట్టేవాళ్ళం. కొమ్ములుంటే రాక్షసుడు, ఇక్కడి దాకా వేసుకొని ఎగిరితే రాక్షసుడు, పక్కన కారులుంటే రాక్షసుడు, ఇలా తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు తెలుసుకోవడానికి లేదు. ఎలా కనబడతారు వాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో, వాళ్ళు చేసేటువంటి పనుల్లో మనకు బహిర్గతం అవుతారు. విచిత్రం అదే. ఎక్కడైతే వాళ్ళు కోరుకుంటారో అక్కడే వాళ్ళు నాశనం చేయాలని చూస్తారు. అదే రాక్షస ప్రవృత్తి. కానీ భగవంతుడికి ఉన్నారా అండి రాక్షస ప్రవృత్తి? ఉందా? కృష్ణుడికి ఉందా? ఏమండి, యశోదమ్మ దగ్గరికి, రోహిణి దగ్గరికైనా అప్పుడప్పుడు భయపడుతూ వెళ్ళాడేమో, పోతన చేతిలోకి తేలిగ్గా పోయాడండి కృష్ణయ్య. యశోదమ్మ దగ్గరికి కూడా భయపడ్డాడు, అమ్మ నన్ను కొట్టకమ్మా, నువ్వు నన్ను కొట్టద్దమ్మా, నేనెప్పుడు ఈ పని చేయనమ్మా, ఈ తప్పు సైరింప మిక దొంగిలంబోవని మునుముట్టు నేర్చువాని అన్నది భాగవతం. ఇంకా నేను ఎప్పుడూ దొంగతనం చేయనమ్మా, నన్ను కొట్టద్దమ్మా అని ఇలాగా చేతులు ఇలాగ కళ్ళు నులుముకొని యశోదమ్మ దగ్గర ఏడ్చాడు. అమ్మ బిచ్చగాడు వచ్చాడు, నన్ను ఆ జోలులో వేయకమ్మా అని అమ్మ చీర కొంగుచోటను దాక్కున్నాడు కృష్ణయ్య. కానీ పోతన చేతిలోకి ఎలా వెళ్ళిపోయాడండి? చెయ్యి చాచి పిలిచిందో లేదో ఆయన అనుకున్నాడు, ఇంత వేషం నా కోసం వేశావా, ఇంత సుందరాంగిగా మారిపోయావా, నా కోసం ఇన్ని మార్చుకున్న నీకు నేను నీకు సమర్పించుకొని కైవల్యం ఇస్తాను, ఇంతకంటే ఏమిస్తాను? లోకంలో ప్రపంచం కోసం మారుతున్నామే కానీ దేవుడు కోసం మారుతున్నామా? ప్రపంచం కోసం బోరడు మారుతున్నాం, ఏమండి, పెళ్ళి ఎప్పుడు ఒక రకంగా ఉంటారు, పెళ్లి చూపుల్లో ఒక రకంగా ఉంటారు, పెళ్లి పీటల మీద ఒక రకంగా ఉంటారు, ఏమిటి మహిమ మేకప్? అంతే కదా, ఒక రకంగా ఉంటారు. మారడంలే, దేనికోసం? పెళ్ళికొడుకు కోసం. పెళ్ళికొడుకు నచ్చాలి మరి, పెళ్ళి కావాలంటే. నచ్చాలంటే ఏం చేయాలి? లేని దాన్ని చూపించాలి. చూపించాలంటే ఏం చేయాలి? లేని రంగు తెచ్చుకోవాలి, అంతే. తర్వాత కడిగిన తర్వాత కదా బండారం బయటపడేది, అంతే కదా. అంటే లేనిదాన్ని తెచ్చుకునే దేనికోసం? మోసం చేయడానికే. కానీ ప్రపంచాన్ని మోసం చేయడానికి రంగులు వేస్తున్నామే కానీ భగవంతుడికి నచ్చడానికి రంగు వేస్తున్నామా? భగవంతుడికి నచ్చడానికి రంగేస్తుంది పోతనండి. అర్థమైందా? పోతన పెళ్లి కొడుకుని మేకప్ వేసుకోవడానికి మోసం చేయలేదండి. పెళ్లి కొడుకుని మోసం చేయడానికి రంగేసుకోవాలా? కృష్ణుడి దగ్గరే పోవడానికి రంగేసుకుందండి. మనం కూడా కనీసం కృష్ణుడిని నచ్చడానికైనా రంగేసుకుంటే వాడు ఆనందపడిపోతాడు కృష్ణయ్య. ఎందుకని? నా కోసం మారావు గనక, నా కోసం వేషం వేశావు గనక, నీ కోసం నేనేమిస్తావంటే నన్ను నేను ఇచ్చుకోవడం తప్ప ఏమి ఇవ్వలేదు. అందుకనే మోక్షమిచ్చేత్ జనార్దనాత్. ఎవరు ఇవ్వాలండి ముక్తి? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం కావాలంటే ఎవరు ఇస్తారు? సూర్య భగవానుడు ఇస్తాడు. మరి డబ్బు కావాలంటే అగ్నిదేవుడు, కుబేరుడు వీళ్ళు ఇస్తారు, హుతాశనుడు వీళ్ళు ఇస్తారు. మరి జ్ఞానం కావాలంటే శివుడు ఇవ్వాలి. జ్ఞానం కావాలంటే శివుడు ఇవ్వాలి. ఏమండి, మరి మోక్షం ఇవ్వాలంటే జనార్దనుడు ఉండాలి, అవును కదా. అందుకని అక్కడ అమ్మవారికి ఏం చెప్పాడు? పోతనతో నువ్వు ఇంత మార్చుకున్నావు గనక నీకు నేనేమిస్తాను? నన్ను నేను ఇచ్చుకుంటాను. నన్ను నేను ఇచ్చుకుంటానంటే అర్థమేమిటి? అక్కడ విష్ణు సహస్రనామంలో 12వ నామం ఉందండి. ఏమిటా నామం? పూతాత్మ పరమాత్మ చ. తర్వాత నామం ముక్తానాం పరమాగతి. పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి. అంటే ఏం చెప్పాడు? ఏమండి, ఇప్పుడు ఈ ఇల్లు నేను ఇచ్చేస్తున్నాను అన్నారండి, నేనంటే చెల్లుతుందా? వెంకటరావు గారు అంటే చెల్లు. ఈ ఇల్లు నేను అన్నానండి, ఏమండి భారత అక్కయ్య గారు ఇల్లు మీది అన్నానండి, చెల్లుద్దా? ఒప్పుకుంటుందా? ఏమండి ఒప్పుకోరు. అదే వెంకటరావు గారు అన్నారనుకోండి, అమ్మ భారతమ్మ గారు ఇల్లు మీది అన్నారనుకోండి, ఆయన చెల్లుతుంది. ఎందుకు? ఆయన యజమాని కనుక, అవునా కదా. అలాగే ముక్తానాం పరమాగతి, ముక్తి నీకు నీది అన్నాడండి. తనది కానీ తను ఎలా ఇస్తాడు? తన ఓన్ అయితేనే కదండి తను ఇస్తాడు. ఇల్లు సొంతమైతే ఇల్లు యజమాని ఇచ్చేసినట్టుగా ముక్తి తనకు ముక్తికి తాను యజమాని. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ముక్తానాం పరమాగతి అంటే ముక్తికి నారాయణుడు యజమాని. ఇప్పుడు ఎవరంటే చెల్లుతుందండి? నా పొట్టుడు అంటే చెల్లుతుందా? నాలుగు తన్ని పంపించేస్తారు, వీడు వచ్చి కుర్చీ వేసి కూర్చోగానే ఇల్లు ఏదో వాడి సొమ్మ అయినట్టు ఇచ్చేస్తానంటున్నాడు. ముందు వీడిని బయటకు పంపించండి కట్టమూరు నుంచి అంటారు, అవునా కాదా? నాది కానిదాన్ని నేను ఇస్తానంటే నన్ను ఊళ్ళో ఉండిస్తారా? మరి నారాయణుడు ముక్తానాం పరమాగతి అన్నాడు కదా, ఆయనది కానిదాన్ని ఆయన ఎలా ఇస్తాడు? పోని నోటి మాటే కదండి, ఎవరికైనా ఇచ్చాడా? భీష్మముక్తి ప్రదాయకాయ నమః. కృష్ణాష్టోత్రం చదవండి. కృష్ణాష్టోత్రంలో ఒక నామం ఉందండి, ఏ నామం అది? భీష్మముక్తి ప్రదాయకాయ నమః. భీష్ముడికి ముక్తినిచ్చిన నారాయణ నీకు నమస్కారం. అంటే అన్నమాట చెల్లించుకున్నాడా లేదా? మాట అంటం వేరు, చెల్లించడం వేరు. స్టేజి మీద ఉన్నప్పుడు ఏమండి అపర దానావతారం వేశాడు ఒక లోభి, కర్ణుడి వేషం వేశాడండి పరమలోభి. బయట ప్రపంచంలో పరమలోభి స్టేజీ ఎక్కి కర్ణుడి వేషం వేశాడట. కర్ణుడి వేషం వేస్తే ఏం చేయాలి? బంగారపు గిన్నె అయినా ఇచ్చేయాలి, రాజ్యమైనా ఇచ్చేయాలి, అన్నీ ఇచ్చేయాలి. ఇక ఎవరు స్టేజీ ఎక్కినా, ఓ ఉంగరం తీసుకో పో, చాటుకు పోయిన తర్వాత మళ్ళీ వెనకాల వాళ్ళు ఆపుకుంటాడు, అది వేరే విషయం అనుకోండి. స్టేజీ మీద ఉన్నంత వరకు ఉంగరాలు ఇసిరేయాలి, బంగారపు గిన్నె ఇసిరేయాలి. స్టేజీ ఎక్కిన తర్వాత 10 పైసలు ఇవ్వడండి దిగిన తర్వాత. స్టేజీ మీద ఉన్నప్పుడు వాడిది కాదు కదా, ఇచ్చేయన్నీ బోటకమని వాడికే తెలుసు, అందుకని విసిరేస్తూ ఉంటాడు. ఇది నాటకంలో కర్ణుడండి, యథార్థపు కర్ణుడు కావాలి కదా. నాటకంలో కర్ణుడు అవ్వచ్చుగాక, ప్రపంచంలో కావాలి కదా. పేరు పెట్టుకోగానే సరే అండి, చెయ్యొద్దు పని. ఇక్కడ ముక్తానాం పరమాగతి ఎవరు చెప్పారండి? ఇది ఎవరు చెప్పారు? ఈ నామం భీష్ముడే చెప్పాడు. భీష్ముడే చెప్పాడండి, నేను ఆశ్రయించిన పరమాత్మ నాకు ముక్తినిస్తాడు. అసలు ముక్తి ఆయనదై ఉన్నది, ఆయనది కాదండి ఆయనే. ఇంకా పరమరహస్యం ఏమిటంటే ఆయనది కాదు ఆయనే. ఇక్కడ ఆయనది ఆయన వేరువేరండి, ఇల్లు వేరు, యజమాని వేరు. కానీ ఆయన్నే అన్నాం అనుకోండి, ఇక నాది నీది రెండు అక్కడ బహువచనాలు లేవు, ఇక్కడ ఏకమైపోయింది అక్కడ ఆయనే. ఈ ఆయన అనేది ఎప్పుడు అర్థమవుతుందండి? ఇచ్చాడు అంటే పొగిడిన వాడికే ఇస్తాడా అండి? అంటే భగవంతుడు ముక్తి ఇవ్వాలంటే పొగుడుతూ ఉండాలా? పొగడకపోతే ముక్తి ఇవ్వడా? ఓతనా జీవిత హరాయ నమః, శగడాసుర భంజనాయ నమః, తృణీకృత తృణావృత్తాయ నమః, కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీ పదాంబుజాయ నమః. ఇవన్నీ ఏంటండి? వీళ్ళందరూ ఎవరండి? కృష్ణుడికి ఏమైనా ఆస్తులు ఇచ్చిన వాళ్ళ? పొలాలు ఇచ్చిన వాళ్ళ? లేకపోతే భగవంతుడికి ఏమైనా మణిమాన్యాలు ఇచ్చిన వాళ్ళ? వీళ్ళందరూ, ఒక ఆవిడేమో విషం ఇవ్వాలనుకుంది, ఒక ఆయన ఏమో బండి రూపంలో వచ్చి ఎత్తుకుపోవాలనుకున్నాడు, ఇంకొక ఆయన గాలి రూపంలో వచ్చి తన్నుకుపోవాలనుకున్నాడు, ఇంకొక ఆయన పాము రూపంలో వచ్చి కబడించాలనుకున్నాడు. మరి వీళ్ళందరికీ ఏమిచ్చాడండి కృష్ణయ్య? తనని తానిచ్చుకున్నాడు. ముక్తిం దదాతి ఇది ముకుందః. ముకుంద అనే పదానికి అర్థం చెప్పారు. ముక్తిం దదాతి, ముకుంద అంటే అర్థం ఏమిటి? ముక్తినిచ్చేవాడు. ముక్తిం దదాతి అంటే ఇచ్చేవాడు. ఆయనదైతేనే కదా ఇస్తాడు. అంటే ఇప్పుడు ముక్తి స్వరూపం ఎవరై ఉన్నారు? ఆయనై ఉన్నారు, ఆయనే ఉన్నాడు. అలా ఆలోచించి ఒక్కొక్క నామం మనం పట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్క నామం, విష్ణు సహస్రనామం కానివ్వండి, లలిత కానివ్వండి, పారాయణం గొప్పదే కాదని అనడంలే, కానీ పారాయణానికి తోడుగా అర్థం తెలుసుకునే ప్రయత్నం చేశామనుకోండి, ఇక మీరు విడిచిపెట్టరు. ఏమండి, ఫ్రీ బస్సు ఎక్కితే ఎక్కడ దాకా ఎడితే ఎక్కడ దాకా పోయినట్టుగాను, అలాగే నామ రహస్యం తెలిసిందనుకోండి, ఆనందమే ఆనందం. ఎక్కడికి వెళ్ళినా ఏమండి, పోయినంతవరకు ఫ్రీనే, వచ్చేంతవరకు ఫ్రీనే. ఏ సొమ్ము పోయింది? ఆ మాచర్ల దాకా పోయేస్తే మధ్యలో సత్తెనపల్లి ఎవడు దిగమన్నాడు? మళ్ళీ మాచర్లు పోవడం, మళ్ళీ వద్దాం, ఫ్రీ బస్సేగా అనుకోవడంలే. మొన్న ఎవరో అనుకుంటున్నారు గుంటూరులో, పనిలో పని ఇక్కడ దాకా వచ్చా, విజయవాడ దగ్గరేనండి, అమ్మవారిని చూసొద్దాం, అమ్మాయి ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాను నేను. వాళ్ళు ఎక్కడో మాచర్ల అవతల నుంచి వచ్చారట, ఫ్రీ బస్సు కదా వచ్చేసాడు. వచ్చాం కదా, ఎలాగో పానకాల స్వామి ఉన్నారు, ఆ పక్క అమరావతి ఉంది, ఒకేసారి పోయేద్దాం, ఫ్రీయే కదా. ఏమండి, ప్రపంచంలో ఉండేటువంటి ప్రయాణాలే నేత్రానందాన్ని, నయనానందము, శ్రవణానందం అయితే అంత దూరం పోతున్నామే, అసలు లోపలికెడితే ఎంత ఆనందం అండి. ఏ ప్రయాణం లేకుండా, ఏ అలసట లేకుండా, ఏ ఖర్చు లేకుండా పొందే ఆనందం ఏమిటంటే ఆత్మానందమే. ఉన్న చోట నీ ఆనందాన్ని నీకు ఎరుగు చేసేవాడండి గురుదేవులంటే. మనమేం చేస్తున్నామంటే ఖర్చు పెట్టుకొని బయట వెతుక్కుంటున్నాం ఆనందాన్ని. తిరుపతి వెళ్ళామండి, తిరుపతి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర అంతా సవ్యంగా ఉంది, ఒక ఫోన్ వచ్చిందండి, బర్రె 2 రోజుల నుంచి పాలు ఇవ్వడం లేదు అని. తిరుపతి వెళ్ళిన ఆనందం ఉంటుందా అండి? ఏమండి, తిరుపతి వెళ్ళిన ఆనందం ఉంటుందా? మిరపకాయలు కళ్ళంలో పోశారు, వెళ్ళేటప్పుడు వాతావరణం బాగానే ఉంది, తిరుపతి పోయేటప్పుడు మబ్బు పట్టిందండి, ఇంట్లో పట్టలు ఇవ్వండి, వర్షం వచ్చేట్టుందండి. ఇప్పుడు మీరు తిరుపతిలో ఉన్నారు, నేను 3 నామాల వాడి దగ్గర ఉన్నా, నాకేం భయం లేదనిపిస్తుందా? దిక్కుమాలే తిరుపతి, ఇప్పుడే వచ్చాను, 4 రోజులు ఆగొచ్చినా పోయేది అనిపిస్తుందా? అనిపించదా? ఎందుకు అనిపిస్తుంది అంటే బాహ్యం అందుతోంది, అంతరం దూరమైపోతుంది. విచిత్రం ఏంటంటే బాహ్యం దూరంగా ఉంది, అంతరం అందుబాటులో ఉంది. అందుబాటులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని వదిలేసి కష్టపడే బాహ్యాన్ని వెతుక్కుంటున్నాం, అందుకే దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖ నివారణ దేని ద్వారా జరుగుతోంది? గురుదేవుల సమాశ్రయణం ద్వారా. గురువు ఏం చేస్తాడు? అబ్బాయి వెతుకుతున్న వస్తువు ఎక్కడో లేదు, అది నీవై ఉన్నావు, నీలోనే ఉంది. ఇంకా వేరండి, నీలోనే ఉంది అంటే మళ్ళీ అక్కడ వెతుక్కోవాలి. మళ్ళా ఇప్పుడు హఠాత్తుగా లేపి, ఒరే నీ కుడిచే బొట్టనవేలు చూపించరా అన్నాడంటే వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడే. బాగా గాఢ నిద్రలో లేపి, ఒరే కుడిచే బొట్టనవేలు చూపించరా అంటే వాడు 5 వేలు ఇలా వెతుక్కుంటాడు, ఇందులో బొట్టనవేలు ఏదా అని తడబాటు పడతాడు. అరే లేరా అని లేపి లేచిన తర్వాత లేచావా అనడానికి ఇక అంతకంటే సాక్ష్యమే ఉందండి, వాడే సాక్ష్యం, అవునా కదా. అలాగే నీలోనే ఉందని కూడా చెప్పడండి గురువు, నీవై ఉన్నావు. అటువంటి జ్ఞానం మనకు అందాలంటే గురువుని చేరాలి. ఇది ఎన్నాళ్ళకు తెలుస్తుందండి? ఒక సత్సంగంతో అయిపోతుందా? 2 సత్సంగాలు వింటే అయిపోతుందా? పోని జీవితాంతం గురువుతో నడిస్తే అయిపోతుందా? గ్రంథాలు చదివితే అయిపోతుందా? అంటే ఇవి కొన్ని మార్గాలలో కొంతవరకు ఉపయోగపడతాయి, కానీ నిజమైనటువంటి మనకి అనుభూతిని అందించేది ఏమిటంటే మనల్ని మనం మార్చుకోవడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ముందు మనల్ని మనం మార్చుకోవాలి. గురువు చెప్తారు, కానీ మారాల్సింది ఎవరు? ఏమండి, పాఠమంతా గురువు చెప్తాడు, పరీక్ష రాయాల్సింది ఎవరు? తీరా పరీక్ష రాసే సమయానికి ఏమండి, ఇంతకాలం సంవత్సరం పొడుగుతా తరగతి గదిలో చెప్పారు, ఈ 2 గంటల పరీక్ష తమరు రాసి రండి అన్నాం అనుకోండి, గౌరవం ఉంటుందా? ఉంటుందా? పరీక్ష ఎవరు రాయాలి? మనమే రాయాలి. గురువు ఏం చేస్తారు? సత్యం చెప్తారు. ఇది సత్యమా కాదా విచారణ చేసి ప్రయాణం చేయాల్సింది కూడా మనమే. ఆ ప్రయాణంలో అటువంటి ఉండే గొప్ప మార్గం ఏమిటంటే సత్సంగమే. దీనికి మించి ఇంకోటి లేదండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, బాగా బయట కార్యాలకేమో జనం కనపడతాం, సత్సంగం దగ్గర ఏళ్ల మీద లెక్క వేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. మా కానీ ఏదైనా ఒక కర్మ చెప్పారనుకోండి, అక్కడ బాగా ఎక్కువగా కనిపిస్తారు. ఒక ఊరేగింపు దగ్గర, ఒక పూజ దగ్గర, ఇవన్నీ దీనిలో అంతర్భాగాలు. తక్కువని కాదు, అక్కడ అంతర్భాగాలు. కానీ మనం మెయిన్గా దేనికి విలువ ఇవ్వాలి, దేన్ని మనం పట్టుకోవాలంటే సత్సంగమే. కోలాటం దగ్గర నిద్రపోరు, భజన దగ్గర నిద్రపోరు. అదే విచిత్రమో తెలియదు, సత్సంగంలో ఇప్పుడు 7 మంది నిద్రపోతున్నారు. నేను లేపనులేండి, అమ్మలేపినట్టుగా. ఎందుకంటే మీరు నన్ను తర్వాత ఏమంటారో అనే భయం, అందుకని నేను లేపను. ఎంతమంది నిద్రపోతున్నారో నాకు బాగా తెలుసు, మీకు తెలియదు. మీరు అనుకుంటారు నేను కన్నే కదా కురికాను, మీ కురికిన కన్ను చాలు నా కంట్లో పడతారు అంతే. కానీ నేను లేపను, ఎందుకంటే నేను కూడా మీ వాడినే కదా, అందుకన్నమాట. కాబట్టి మనకు నిజమైన సమయం ఏమిటంటే సత్సంగం. వీలు చేసుకొని కాదండి, అసలు ఉన్నదే సత్సంగం. వీలు చేసుకోనంటే పరమాత్మ వేరు, ప్రపంచం వేరుగా ఉన్నారని కాదు, అసలు మనం వెళ్ళిన ప్రతి చోట, చూసే ప్రతి దృశ్యము, వినే ప్రతి మాట, కదిలే ప్రతి కదలిక, మనం ఉపయోగించుకునేటువంటి ప్రతిదీ కూడా సత్యస్వరూపమై ఉందా లేదా అని విచారణ చేయడమే సత్సంగం. నిత్యానిత్య వస్తు వివేక పరిజ్ఞానం మొట్టమొదటిది. మనకి ఎన్ని మార్లు చెప్పారో స్వర్ణక్కయ్య గారు చెప్పారు, పరబ్రహ్మశాస్త్రి తాతయ్య గారు చెప్పారు, నాకు తెలిసినంతవరకు. నేను ఆశ్రమానికి వచ్చిన తర్వాత చాలామార్లు విన్నాను. ఈ 4 నిత్యానిత్య వస్తు వివేకము, యమూత్రార్థ ఫలభోగ విరాగము, శమధమాదిశక్క సంపత్తి, ముముక్షత్వం, ఈ 4 ఎన్ని మార్లు చెప్పారు. ఎందుకంటే ఈ 4 ఉన్నాయి కనుక ప్రపంచంలో. దానిలో మొట్టమొదటిదే దాటలేకపోతున్నాం, నిత్య అనిత్య వస్తు వివేక పరిజ్ఞానం. మనకి బయట పరిజ్ఞానం బాగా తెలుస్తుంది, కానీ మనం ఎలా మార్చుకుంటే మనలోకి మనం ప్రయాణం చేయగలుగుతామనేటువంటిది కొద్దిగా మనం ప్రయత్నం చేస్తే అది ఎంతో దూరంలో లేదండి. మనమై ఉన్నాము, మనదై ఉన్నది, దానికి మనం నిజంగా వారసులమై ఉన్నాం. విచిత్రం ఏమిటంటే ఆస్తి పేపర్లు కూడా మన మీద రాసే ఉన్నాయి, ఇంకా రాస్తారేమోనని ఆయన కలిసి చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, నేను రాసేసాను బాబోయ్, నీదే గుర్తించడంలో నీ లోపం తప్ప పేపర్ల మీద అందరూ అర్హులే. కాబట్టి అటువంటి ఆత్మజ్ఞాన పరిపూర్ణులమై, ఆత్మజ్ఞాన సంపన్నులమై సత్సంగాల్లో మనం ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మనకి సత్సంగ కార్యక్రమాలు 4 రోజులని కార్యక్రమాలు ఇచ్చారు, కానీ మనకు 2 రోజులే సత్సంగాలు, తర్వాత 2 రోజులు కార్యకలాపాలు. ఇవాళ రేపు మనకి సత్సంగాలు నిండుగా ఉదయం సాయంత్రం గురుదేవులు మనకు అనుగ్రహిస్తారు, ఆ తర్వాత కార్యక్రమాలు కూడా మనకు అమ్మ అనుగ్రహిస్తారు. కాబట్టి అందరం కూడా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం మన ధర్మాన్ని నెరవేర్చుకుందాం. రేపు సాయంత్రం కలిగే జరిగేటువంటి సత్సంగ కార్యక్రమంలో మనం కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ, జై సద్గురుదేవ.